गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्री गुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्री गुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नानपरमात्मने नमः
थैंक यू ग्रीष्मा ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః శివరాత్రి సందర్భంగా పెద్దరాజు గారిని రిక్వెస్ట్ చేశామండి ఎందుకంటే పెద్దరాజు గారు పైకి కనపడరు చాలా హంబుల్ వెరీ వెరీ హంబుల్ డివోటీ ఆఫ్ నాన్నగారు అంటే ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండమనడానికి ఉదాహరణ మన భక్తుల్లో ఒకరు పెద్దరాజు గారు అండి ఆయన దేవస్థానాల్లో పోస్టింగ్ వేస్తే చిన్న తిరుపతిలో పెద్దరాజు గారిని వేస్తే మొత్తం చిన్న తిరుపతి అంతా వైభవంగా చేసేసారు విత్ ఇన్ 1 ఇయర్ ఎంత వైభవంగా అంటే అక్కడ మొక్కలు ఎన్నో అంటే ఆయన చెప్తేనే బాగుంటుంది నాకు ఫిగర్స్ కరెక్ట్గా తెలియదు నేను ఒకే ఒక్కసారి హడావిడిగా జిన్నూరు వెళ్తే అక్కడి నుంచి భక్తులు తీసుకెళ్తే ఒక్క స్పీడ్గా ఒక్క అరగంట కోసమని వెళ్ళి చూస్తే కళ్ళు చెదిరిపోయేలా చేసేసారనమాట వాతావరణం అంతా కూడా గుడి చుట్టుపక్కల ప్రాంతాలు గోశాల అంటే ఇంకా ఒకటి కాదు ఆయన తెర మీద కనపడరు పని మాత్రం కనపడుతూ ఉంటుంది భగవంతుడు డైరెక్ట్గా ఆయన పని చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందండి వ్యక్తి కనపడరు పెద్దరాజు గారిలో ఉన్న గొప్పతనం అది అంటే విడిగా పొగిడినా కూడా ఆయన అసలు నచ్చదు ఆయనకి అంటే పొగడ్డం కాదు ట్రూత్ చెప్పడం అంటే ఒక హంబుల్ డివోటీ అంటే ఒక హంబుల్ డివోటీ వర్క్ చేస్తే ఎంత వైభవంగా ఉంటుంది భగవంతుడు ఆయన పని ఆయన చేసుకుంటే ఎంత వైభవంగా ఉంటుందో అనిపించేలాగా ఆ వ్యక్తి కనపడ్డు భగవంతుడు మాత్రమే కనిపిస్తాడనమాట అలా కానీ కలికాలం కదా అట్ ది సేమ్ టైం అంత బ్యూటిఫుల్గా ఉన్నా కూడా నాకు అదే చెప్తారు కదా కలి ధర్మం ఒక పాదం మీదే ఉంటుంది మూడు పాదాల మీద ధర్మం ఉండదు అది ఇంకా కలి ధర్మం దాన్ని కూడా మనం ఏమీ అనుకోవడానికి లేదు సో ఒక పాదం మీద ధర్మం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సిన్సియర్ ఆఫీసర్స్ అంటే సెల్ఫ్లెస్గా చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎక్కువే ఉంటుంది సో పోస్టింగ్ మార్చేయడం వల్ల అంతా వర్క్ అంతా చేసేసిన తర్వాత పోస్టింగ్ మారుతూ ఉండేది పాపం అయింది అలా కాళహస్తిలో వేయడం జరిగిందండి కాళహస్తిలో మొన్నటి వరకు కూడా చేశారు ఆ పీరియడ్ అంతవరకునో పెద్దరాజు గారే చెప్తే బాగుంటుంది ఇది కూడా హడావిడిగానే తిరుపతి నుంచి అరుణాచలం వస్తూ పెద్దరాజు గారు అక్కడ ఉన్నారు ఈవోగా ఒకసారి వెళ్తే బాగుంటుంది అని భక్తులందరూ చెప్పారని చెప్పి హడావిడిగానే ఒక అరగంట కోసం అని వెళ్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన కాళహస్తిని ఎంత అద్భుతంగా గుడి చుట్టూ ప్రాకారం కానీ ఆయా చుట్టుపక్కల ఇది వరకే టెంపుల్కి వెళ్తే టెంపుల్లో మాత్రమే బాగుండేది బయట అంతా చాలా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది అలాంటిది పెద్దరాజు గారు ఆ గుడికి వెళ్ళిన తర్వాత చుట్టూరు ఆర్టిస్టిక్గా ఇరిగిపోయిన పాట్స్ మొత్తం ఊళ్ళో అన్ని తెప్పించి దాన్ని బ్యూటిఫుల్ ఆర్టికల్స్ కింద తయారు చేయించి ముగ్గులు పెయింట్లు వేయించి దాన్ని అద్భుతంగా అంటే ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే టెంపుల్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ అంటే చూడముచ్చటగా అనిపించిందండి. అది చిన్న తిరుపతి కానివ్వండి, కాళహస్తి కానివ్వండి. సో అంటే ధర్మం రక్షతి రక్షిత అని, అంటే అక్కడి నుంచి ఆయన మళ్ళీ పోస్టింగ్ తీసేసినా కూడా వ్యక్తిగతంగా భగవంతుడు పెద్దిరాజు గారిని ఎంతో అనుగ్రహించారండి. ఐ మీన్ నాన్నగారు, గురువుగారు ఎంతో బ్లెస్ చేసి ఆయనకి గాడ్ అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చి ఎంతో ధర్మకార్యం చేసి ఆపర్చునిటీ ఇచ్చి, అక్కడ ఆయన లేకపోయినా ఆ ప్రాంతానికి వెళితే ఎవరు చేశారు ఇది ఇంత అద్భుతంగా ఉంది అనిపించేలాగా ఎక్కడెళ్తే అక్కడ వర్క్ చేశారండి ఆయన. అఫ్కోర్స్ మనకి ఇంకా డెస్టినీ ఉంటుంది, కలియుగ ధర్మం ఉంటుంది. సో ఎక్కువ కాలం కంటిన్యూ చేయకపోయినా ఎక్కడుంటే అక్కడ ఆయనకి చేయగలిగినంత న్యాయం చేయడం అనేది పెద్దిరాజు గారు మనందరం గమనించామండి భక్తులు. సో కొంత శివరాత్రి సందర్భంగా కాళహస్తిలో చేశారు కాబట్టి శివుడి గురించి కొంచెం చెప్పి సబ్జెక్ట్ కూడా అంటే నాన్నగారి గురించి వర్ణించడం కూడా భక్తులు బాగా క్లోజ్గా నాన్నగారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వర్ణించడం ఒక ఎత్తు. పెద్దిరాజు గారు అప్పుడప్పుడే కనిపించి కూడా అంత అవగాహన అయ్యి నాన్నగారంటే ఎవరు అనేది అవగాహన చేసుకుని ఆయన గురించి అద్భుతంగా రచించడం జరిగిందండి. అంటే పోయిటరీ రూపంలో రచించడం జరిగింది, మన పుస్తకం రూపంలో కూడా రచించడం జరిగింది. అది కూడా పెద్దిరాజు గారు పలానా ఆయనని చాలామందికి తెలియదండి. అంటే ఎప్పుడు వ్యక్తి కనిపించరు, పని కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ టైం తీసుకోను, మీరు మాట్లాడితే బాగుంటుంది పెద్దిరాజు గారు. శివుడు వైభవం మీరు కాళహస్తి దాని గురించి కొంచెం చెప్పి, లైక్ ధర్మో రక్షతి రక్షిత ఆ పాయింట్ కూడా మీరు ఎలా వర్క్ చేస్తారో మాకు అందరికీ, అంటే మాకు ఇన్స్పిరేషన్ కోసం ఎలా వర్క్ చేస్తారు, ఆయన దయ ఎలా ఫీల్ అవుతారు, అండ్ మీ మాటల్లో నాన్నగారి గురించి నాన్నగారి సబ్జెక్ట్ చెప్పండి పెద్దిరాజు గారు.
నమస్కారం అండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామియే నమః. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ ఆన్లైన్ సత్సంగంలో హాజరైనటువంటి ప్రియమైనటువంటి ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డాక్టర్ ఉష గారు ప్రారంభ వాక్యాల్లో ఏవేవో చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రత్యేకించి ఈ ఉపన్యాసంలో ఈ సత్సంగంలో పార్టిసిపేట్ చేసేటటువంటి భక్తులు అందరితో పోలిస్తే ఆచరణ అనేది కొంచెం తక్కువే. నేను గతంలో జూనియర్ కాలేజీ ఒక చిన్న కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు స్టూడెంట్స్కి చెప్పడానికి ఎప్పుడూ భయపడలేదు, కానీ ముఖ్యంగా ఈ నాన్నగారు భక్తులతోటి ఈ సమక్షంలో ఇది మాట్లాడటం అనేది కొంచెం ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకేదంటే కళాశాలలో పనిచేసినప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికీ పెద్దేం తెలియదులే, నాకు ఎంతో కొంత తెలుసు అనేటటువంటి భావనతోటి అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికీ నాన్నగారు అనేవారు భక్తులందరూ కూడా పిహెచ్డీలు చేస్తారని చెప్పేసి అన్నారు. అంటే అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి సబ్జెక్ట్ గురించినటువంటి అవగాహన అనేది ఉంది. చాలామంది ఆచరణలో కూడా వారు ముందున్నారు. ఇంతమంది పరిపూర్ణమైనటువంటి సబ్జెక్టుని అవగాహన చేసుకున్నటువంటి భక్తుల ముందు మాట్లాడడం అనేది కత్తి మీద సాము లాంటిదే. కాబట్టి కొంచెం ఆందోళన అనేది సహజంగా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ నాకు ఎక్కువ విషయాలు తెలుసనే కాదు, ఒక చక్కటి అవకాశాన్ని ఈ శివరాత్రి సందర్భంగా మీ అందరితోటి శివరాత్రి గురించి, నాన్నగారి యొక్క సమక్షం గురించి, అరుణాచలం గురించి, గత స్మృతుల్ని ఒకసారి నెమరు వేసుకోవాలనేటటువంటి తపనతోటి మీ ముందుకు రావడం జరిగింది. క్లియర్గా ఉందా అండి?
క్లియర్గా ఉంది పెద్దరాజు గారు, బ్రహ్మాండంగా ఉంది, చెప్పండి.
అయితే ఈ అవకాశం ఇవ్వడం అనేది ముందుగా డాక్టర్ ఉష గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది ఆచరణలో ముందున్నప్పటికీ కూడా, సబ్జెక్టు పరంగా కూడా ఎంతో అవగాహన ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది ముందు ఉన్నప్పటికీ కూడా నాకు అవకాశం అనేది ఇవ్వడం అనేది ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కరోనాది ప్రారంభమైన తర్వాత, ఈ ఉపద్రవం వచ్చిన తర్వాత, ఈ ఆన్లైన్ సత్సంగాల్ని వేదికగా చేసుకుని ఈ జ్ఞాన ప్రవాహం అనేది నిరంతరంగా ప్రవహించే విధంగా చేసినటువంటి ఏర్పాట్లు చేయడంలో ఈ డాక్టర్ వర్ష గారికి, తరువాత గ్రీష్మ గారికి ప్రత్యేకించి మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అయితే నిన్ననే మహాశివరాత్రి ఉత్సవం జరగటం జరిగింది. నేను గతంలో ద్వారకా తిరుమలలో పనిచేయటం జరిగింది, తరువాత కాళహస్తిలో కూడా సంవత్సరంన్నర పాటు పనిచేసేటటువంటి అవకాశం అనేది నాన్నగారు కల్పించారు. గతంలో గత రెండు శివరాత్రి బ్రహ్మోత్సవాలు లో భాగస్వామి అయ్యేటటువంటి అవకాశం అనేది కలిగింది, దానికి చాలా సంతోషం కలుగుతోంది. అయితే అనుకోకుండా ఆ స్మృతుల్ని ఒకసారి నెమరు వేసుకునే విధంగా శివరాత్రి గురించి ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఇవ్వటం, మరలా అక్కడే పనిచేస్తున్నటువంటి అనుభూతి కలుగుతోంది. అయితే అక్కడ పనిచేసినప్పుడు చాలామంది భక్తులు, జిన్నూరు వాసులు అందరూ కూడా నాన్నగారి భక్తులు, అవకాశాన్ని బట్టి అక్కడికి రావటం అనేది కూడా చాలా సంతోషం కలిగించేది. అక్కడ దగ్గరుండి స్వయంగా దర్శనం చేయించాలని ఇచ్చదంటే ఒక విధమైనటువంటి ఆప్యాయత వాళ్ళని చూసినప్పుడు కలుగుతూ ఉండేది, ఆ విధంగా సంతోషం కలిగించేది. అయితే ముఖ్యంగా ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, మనం ఎన్నో దేవాలయాలను అవి చూస్తుంటాము, ముఖ్యంగా పంచభూత క్షేత్రాల్లో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. అక్కడ ఉండేటటువంటి శిల్పకళా వైభవం అనేది వర్ణనాతీతం. తమిళనాడులో ఈ పంచభూత క్షేత్రాలు నాలుగు ఉన్నాయి, మనకి ఎలాగ అరుణాచలం అనేది తెలుసు అగ్నిలింగం, చిదంబరం ఆకాశలింగం, జంబుకేశ్వరం జలలింగం, కంచి పృథ్వీలింగం. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఏకైక పంచభూత క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం వాయులింగం. అలాంటి అద్భుతమైనటువంటి శిల్పకళా వైభవం ఆంధ్రదేశంలో మరే ఇతర దేవాలయంలో కూడా కనిపించదు. ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది, ముఖ్యంగా పంచభూత క్షేత్రాల్లో ఒకటి కావడం, అలాగే ముక్తిని ప్రసాదించేటటువంటి క్షేత్రం. దక్షిణ కాశీగా, దక్షిణ కైలాసంగా పిలువబడేటటువంటి, దక్షిణ కైలాసంగా పిలువబడేటటువంటి క్షేత్రం, సజ్జోన్ముక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటిది, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం. అయితే రాహుగేతు పూజలు అనేది సర్పదోష నివారణ కోసం, ఈ దోష నివారణ కోసం రాహుకేతు పూజలు గత రెండు దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రాముఖ్యత అనేది ఏర్పడినప్పటికీ కూడా, ప్రధానంగా ఇది జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి, జ్ఞాన ప్రసూనాంబ వెలిసినటువంటి దివ్యక్షేత్రం ఇది. అలాగే సజ్జోన్ముక్తి క్షేత్రం ముక్తిని ప్రసాదించే క్షేత్రం అది. అంటే ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఈ పురం నుంచి దాటకుండా ఇదే టౌన్లో నివాసం ఉండి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించి ముక్తి పొందొచ్చని మనకి ప్రమాణం అనేది ఉంది. కాబట్టి అదే అరుణాచలం అయితే స్మరిస్తేనే ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి అని ఉంది, అలాగే ఇక్కడికి దర్శిస్తే ముక్తి అనేది కలుగుతుంది. సజ్జోన్ముక్తి క్షేత్రంగా ఇక్కడ కొంతమంది ఈ వ్రతాన్ని ఆచరించి తరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి దూర్జటి మహాకవి శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం గురించి, ఆ క్షేత్రం యొక్క వైభవం గురించి ఆయన వర్ణించటం కూడా జరిగింది. అంటే దూర్జటి చాలా మహాభక్తుడు. ఆయన ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన స్వయంగా శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి దర్శించి ఆయనలో ఏ బలహీనతలైతే ఉన్నాయో, ఏ లోపాలైతే ఉన్నాయో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు అయితే ఆయన కలుగుతున్నాయో, ఆ బలహీనతల్ని నిర్ముఖమాటంగా ఒక స్నేహితుడితో ఏ విధంగా పంచుకుంటారో, ఒక ప్రాణ స్నేహితుడితో ఏ విధంగా అయితే పంచుకోవడం జరుగుతుంటుందో, అలాగ ఆయన స్వయంగా కాళహస్తీశ్వరుణ్ణి దర్శించి తనలో ఉండేటటువంటి బలహీనతల్ని ఆయన నిర్ముఖమాటంగా కపటం లేకుండా ఆయన దగ్గర వ్యక్తం చేసి ఒక స్నేహితుడితో వ్యక్తం చేసే విధంగా చేయటం అనేది అక్కడ ఒక గొప్పతనం అండి. అంటే ఈ శతకం అనేది ప్రధానంగా స్తుతించటం అనేది జరుగుతూ ఉంటుంది శతకంలో అది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ స్తుతి ప్రధానమే కాకుండా ఆయన యొక్క అనుభవాల్ని, ఆయన మనసులో కలిగేటటువంటి భావాల్ని, ఆయనలో ఉండేటటువంటి బలహీనతల్ని కూడా ఆయన వ్యక్తం చేయడం అనేది ఈ శతకం ద్వారా జరిగింది. కాబట్టి భక్తి ప్రధానంగా ఈ శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని ఆయన దూర్జటి రచించడం జరిగింది. ఆ దూర్జటి ఈ కాళహస్తి ప్రాంతానికి చెందినటువంటి వాడి. కాబట్టి ఈ విధంగా ఎంతో ప్రత్యేకత అనేది ఈ క్షేత్రానికి ఉంది. సువర్ణముఖి నది ప్రవహించేటటువంటి, ఉత్తరవాహినిగా ప్రవహించేటటువంటి ఈ నది పక్కనే కాళహస్తీశ్వర క్షేత్రం అనేది ఉంది. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు ఈ క్షేత్రానికి ఉన్నాయి. ప్రధానంగా చాలామంది భక్తులు, ముఖ్యంగా తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడ తిరుమల దర్శనం చేసుకుని ఇక్కడికి కూడా రావటం జరుగుతుంది. రావుకేటు పూజలు చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా దేశవ్యాప్తంగా వస్తారు. ఆంధ్రదేశం నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. అయితే ఈ శివరాత్రి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలని, ఉత్సవాలు 13 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా అది జరుగుతూ ఉంటాయి. అంటే అద్భుతమైనటువంటి అలంకరణ చేయడం, పుష్పాలతోటి ఫలాలతోటి అలంకరణ చేయటం, అలాగే రుద్రాక్షలతోటి కానీ మంచిగా అలంకరణ చేయటం అనేది కూడా ఒక ప్రత్యేకతగా ఇక్కడ జరుగుతుందండి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ మన కంచి పీఠాధిపతి, నడిచే దేవుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు కూడా ఇక్కడ చాతుర్మాస దీక్షలు చేయటం అనేది కూడా జరిగింది. గతంలో ఇక్కడే ఆయన చాతుర్మాస దీక్షలు అవి చేయడం జరిగింది. అక్కడ బ్రహ్మ గుడి అని అంటారు, పంచముఖేశ్వర ఆలయం ఉంది, అక్కడే జ్ఞాన ప్రసూనాంబ గెస్ట్ హౌస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడే ఆయన చాతుర్మాస దీక్షలు కూడా నిర్వహించటం అనేది జరిగిందండి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ మన ఈ కాళహస్తీశ్వర క్షేత్రంలో ఎంతోమంది రాజవంశాల వాళ్ళు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కృష్ణదేవరాయలు కానీ, చోళులు కానీ, పల్లవులు కానీ వీళ్ళంతా కూడా గతంలో చాలామంది ఈ దేవాలయ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం అనేది జరిగింది. కాబట్టి అంచెలంచెలుగా ఈ దేవాలయాన్ని ఆధునీకరణ చేయటం అనేది జరిగిందండి. ముఖ్యంగా ఈ క్షేత్రానికి వచ్చేటప్పుడు స్వయంభూమూర్తి కడ స్వామివారు అఖండ బిల్వ క్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఇది. అంటే కైలాసం అనేది చెప్పబడేది కైలాస మానసరోవరాన్ని కైలాస అది చెబుతారు. ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికీ దక్షిణ కైలాసంగా కూడా ఇది ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా మోగజీవులకి శ్రీకాళహస్తి, సాలెపొరుగు, శ్రీ అంటే సాలెపొరుగు, కలము అంటే సర్పం, అలాగే హస్తి అంటే ఏనుగు, ఆ మూడు మోగజీవులకి ముక్తిని ప్రసాదించినటువంటి, తనలో ఐక్యం చేసుకున్నటువంటి క్షేత్రం. వాటి మూగజీవుల పేరు మీదనే ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రం అనేది రావటం అనేది ఒక ప్రత్యేకత కలిగినటువంటిది అన్నమాట. ఏ క్షేత్రంలో కూడా ఆ విధంగా మనకి కనిపించదండి. అంటే ఇన్ని అవకాశాలున్నా మనకే మానవులకే ఈ సాధన చేయడంలో విఫలమవుతుంటారు. అంటే మిగతా సృష్టిలో సమస్త జీవరాశుల్లో అన్నిటిలో కూడా తరించటానికి సాధన చేయడానికి ముక్తి పొందడానికి అవకాశం ఉన్నటువంటివి మానవ జాతి అండి. అలాంటిది ఇవి కేవలం మూగజీవులకి ఇలాంటి ఎక్కువ జ్ఞానం లేకపోయినటువంటి వీటికి తరించేటటువంటి అవకాశం ఉన్నది. అంటే పూర్వజన్మ కర్మఫలంగా అవి ఆ విధంగా జన్మించి ఆ ముక్తిని పొందటం అనేది జరిగింది. అది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. వాటి పేరు మీదనే శ్రీకాళహస్తి క్షేత్రంగా అది విరాజిల్లుతోందండి. పైగా ఒక భక్తుడికి అగ్రతాంబూలం ఇచ్చేటటువంటి క్షేత్రం కూడా ఇదే మనకు కనబడుతుందండి చరిత్రలో. భక్త కన్నప్ప అంటే స్వామివారు ఈ కైలాస శిఖరానికి ఈ వీటికి కొండ దిగువనే ఈ క్షేత్రం ఈ దేవాలయం ఉంది. కానీ స్వామి కన్నప్ప భక్తుడైనటువంటి కన్నప్ప కొండపైన వెళ్ళటం అనేది జరిగిందండి. అంటే తనకంటే ఉన్నత స్థానాన్ని భక్తుడికి కల్పించి, అంటే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా ముఖ్యంగా తొలి పూజ ఆయనకే కన్నప్పకే చేయడం అనేది జరుగుతుందండి. ఈ ఉత్సవాలు 13 రోజుల పాటు వైభవగతంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ముందుగా భక్త కన్నప్పకే తొలి పూజ ధ్వజారోహణ చేసి మిగతా ఉత్సవాలు అనేది ప్రారంభించడం అనేది జరుగుతుందండి. కాబట్టి అంత ప్రత్యేకత అనేది ఉంది కన్నప్ప ధ్వజారోహణ. యాక్చువల్గా ఈ సంవత్సరం 13 తారీఖున ప్రారంభమైంది. ఆ తర్వాత 18 తారీఖున, అంటే ముఖ్యంగా ప్రధానంగా ఒక 4-5 ఘట్టాలు ఉంటాయి బ్రహ్మోత్సవాల్లోని. తొలి రోజు శ్రీ భక్త కన్నప్ప ధ్వజారోహణ అవి చేస్తారు. దాంతో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత మహాశివరాత్రి రోజు చాలా ప్రత్యేకత అనేది ఉంది. వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి వచ్చి దర్శనాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది నిన్న 18 తారీఖున జరిగింది. తర్వాత నందిసేవ రాత్రి నందిసేవ నిర్వహించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు రథోత్సవం అనేది అక్కడ జరిగిందండి. రథోత్సవం కూడా పురవీధుల్లో రథోత్సవాన్ని కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహించటం, వేలాది మంది భక్తులు ఆనందోత్సాహాల్లో రథోత్సవంలో కూడా పాల్పంచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే తెప్పోత్సవం కూడా ఒక ప్రత్యేకత. ఈ ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో తెప్పోత్సవం కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. దాంట్లో కూడా చాలా మంది భక్తులు వాళ్ళు వీక్షించటం కూడా జరుగుతుంది. అది ఎంతో వైభవపేతంగా తెప్పోత్సవాన్ని కూడా అక్కడ నిర్వహించటం కూడా జరుగుతుంది. అది 19 తారీఖున రాత్రిపూట జరుగుతుందండి. ముఖ్యంగా కళ్యాణోత్సవం అది అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంటే దేవాలయ ప్రాంగణంలో కాకుండా ఆ పురవీధుల్లో అక్కడ ఆ కళ్యాణోత్సవాన్ని నిర్వహించటం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకత అండి. ఆ దేవాలయ ప్రాంగణంలో కాదు, ప్రత్యేకించి ఆ పురవీధుల్లో అక్కడనే నిర్వహించటం అనేది జరుగుతుంది. రాత్రి నుంచి తెల్లారుజాము వరకు కూడా ఈ ఉత్సవం అనేది వైభవపేతంగా చాలా అద్భుతంగా నిర్వహించటం అనేది జరుగుతుంది. కళ్యాణోత్సవం అండి అది 20 తారీఖున జరుగుతుంది. తర్వాత పల్లకీ సేవ కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. 24 తారీఖున స్వామి అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించడం అనేది. తర్వాత మన అరుణాచలంలో 14 కిలోమీటర్లు ఏ విధంగా అయితే గిరి ప్రదక్షిణ జరుగుతుందో అక్కడ ప్రతిరోజు కూడా ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో అది ప్రత్యేకించి అక్కడ ఎక్కువగా ప్రతి పౌర్ణమికి కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు అరుణాచలంలోని. ఇక్కడికి వచ్చేటప్పటికి సంవత్సరానికి 2 పర్యాయాలు ప్రధానంగా గిరి ప్రదక్షిణ అనేది చేయటం జరుగుతూ ఉంటుందండి. అంటే ఈ సంక్రాంతికి కనుమ రోజున ఒక గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. అంటే స్వామివారు అమ్మవారు కైలాస కొండల్లో ఉండేటటువంటి మునుల్ని వీళ్ళందరినీ కూడా తమ కళ్యాణానికి ఆహ్వానించే విధంగా వారు కది ఆ విధంగా భావిస్తారు. ఆ విధంగా కనుమ రోజు గిరి ప్రదక్షిణ అనేది చేయటం జరుగుతుంది. తరువాత ఎన్నో తీర్థాలు అవి ఉన్నాయి. ఎంతోమంది ఋషులు ఇవందరూ కూడా అక్కడ తపస్సు చేస్తారు అనేటటువంటి, ఎంతోమంది అక్కడ నివసిస్తారు అనేటటువంటిది ఒక విశ్వాసం అనేది ఉంది. వారందరినీ కూడా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణానికి ఆహ్వానించే ఘట్టంలో భాగంగా కనుమ రోజు ఈ స్వామివారు అమ్మవారు గిరి ప్రదక్షిణ చేయటం అనేది జరుగుతుంది. వేలాది మంది కనుమ రోజు ఉత్సవంలో కూడా గిరి ప్రదక్షిణకి అది అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా అది గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అది రేపు బుధవారం 22వ తారీఖున ఇంచుమించుగా 10 గంటల సమయం పడుతుంది. 22 కిలోమీటర్ల అది గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది అది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యేకించి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా జరిగేటటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలండి. తర్వాత శంకరాచార్యులు, ఆది గురువు శంకరాచార్యులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు అది ప్రత్యేకించి వచ్చి ఈ క్షేత్రంలో దర్శనం చేయటం జరిగింది. ఆయన కూడా స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటం కూడా జరిగిందండి. కాబట్టి అలాంటి ఆది గురువు శంకరాచార్యులు సందర్శించినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం, అలాగే ఎన్నో దేవాలయాల్ని హిందూ మత ఉద్ధరణ కోసం శంకరాచార్యులు ఎన్నో దేవాలయాలను సందర్శించారు. అలాగే ప్రధానంగా ఈ క్షేత్రానికి కూడా ఆయన దర్శించటం అనేది జరిగిందండి. అలాగే అగస్త్యుడు కూడా ఇక్కడ వచ్చినట్టుగా తపస్సు చేసినట్టుగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు అండి, అన్ని ఇన్ని ప్రత్యేకతలు కాదు. కాబట్టి అపసవ్య దిశలో ఈ ప్రదక్షిణ అనేది ఇక్కడ దేవాలయంలో చేయటం అనేది కూడా జరుగుతుందండి. అలాగే పెద్ద గోశాల కూడా ఈ దేవాలయంలో ఉంది. తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించటం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాతన అలాగే తెల్లారుజామున గోపూజతోటి ప్రతిరోజు కూడా కార్యక్రమం అవి జరుగుతుందండి. తర్వాతన నాలుగు కాలాల్లో కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలోని. 6 గంటలకి, 7 గంటలకి, 10 గంటల తర్వాత సాయంత్రం మహాన్యాస అభిషేకం అనేది, రుద్రాభిషేకం అనేది కూడా నిర్వహించటం అనేది ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటుందండి. నాలుగు కాలాలు అభిషేకాలు స్వామివారికి అమ్మవారికి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పటికీ స్వామివారిని ఎవరూ కూడా వీళ్ళు తాకటం అనేది జరగదు. కేవలం పచ్చకర్పూరం తోటి అభిషేకం అనేది ఉంటుంది, ఎవరు కూడా తాకటం అనేది జరగదండి. భరద్వాజ గోత్రీకులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అనేది జరుగుతుందండి. అంటే అక్కడికి వచ్చేటప్పటికీ స్వామివారి సన్నిధిలో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. అందులో స్వామివారి యొక్క పై ద్వీపం కదులుతుంటుంది, చెలిస్తూ ఉంటుంది. కింద దీపాలు అవి చెలించ పై దీపం చెలిస్తూ ఉంటుందండి. అంటే స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఆ దీపం కదులుతోంది అనేటటువంటిది, అంటే ఒక ఆ విధంగా జరుగుతుందండి. కాబట్టి స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఆ దీపం అనేది చెలించటం అనేది జరుగుతోంది. అంటే అది ఒక నిదర్శనం అండి. కాబట్టి అది చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది ఇక్కడికి వచ్చేటప్పటికండి. అలాగే నాయనార్లు ఎంతోమంది పరివార దేవతలు కూడా ఈ చుట్టూ ఈ ప్రాంగణంలో ఉన్నారండి, 63 మంది నాయనార్లు. తర్వాత పాతాళ గణపతి కూడా చాలా ప్రత్యేకం, 30 అడుగుల అది వెనుక వైపున 30 అడుగుల లోతున అక్కడ పాతాళ గణపతి కూడా దేవాలయం ఉంది, అది కూడా ఎంతో నిదర్శనం అండి. తర్వాత ఇక్కడ అద్భుతమైన దక్షిణామూర్తి యొక్క రూపం చాలా సర్వాంగ సుందరంగా, చాలా సుందరమైనటువంటి రూపం అండి దక్షిణామూర్తి. మన కంచు గడప నుంచి లోపలికి రాగానే దక్షిణామూర్తి యొక్క రూపం మనకి కనపడుతుంది. అది నేను అక్కడ చేస్తున్న టైంలోనే ఒక డోనర్ ద్వారా బంగారు పూత ఒక మండపం అవి చేయించడం జరిగింది. అది కూడా చాలా అందంగా, చాలా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపం దక్షిణామూర్తి రూపం అండి. అలాగే స్వామివారి సన్నిధిలో అక్కడ కూడా దక్షిణామూర్తి ఉండటం జరిగింది. తర్వాత మహానంది, తర్వాత శరణాగతి నంది, ఈ నందులు అవి కూడా ఉన్నాయి. ఈ విధంగా చాలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ క్షేత్రానికి, అన్నీ కావు. కాబట్టి ఒక భక్తి భావన, ఒక పవిత్రమైనటువంటి భావన అనేది ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు కలుగుతుంది. అదే కొండపైన దేవాలయం అది, కొండ దిగువన ఈ టౌన్లోనే ఈ దేవాలయం అనేది ఉండటం అనేది జరిగింది.
అలాగే పెద్ద గోశాల, ఒక 1000 గోవులు ఉన్నటువంటి పెద్ద గోశాల లోబా ఏరియాలు, అక్కడే భరద్వాజ తీర్థం కూడా ఉంది, నక్షత్రవనం కూడా ఉంది, పెద్ద గోశాల అనేది ఉంది. అది ఎంతగానో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి, అక్కడే వసతి గృహాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రవచనాలు కూడా మన దేవాలయ ప్రాంగణంలో అవి చెప్పడం అనేది జరిగిందండి. ఎంతోమంది ఉపన్యాసాలు అవి ఇవ్వటం, తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల్లో అయితే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఈ కళలు ఇవన్నీ కూడా ఉట్టిపడే విధంగా, సాహిత్యం కానీ ఇవన్నీ కూడా, నాట్యం కానీ ఇవన్నీ ఉట్టిపడే విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుందండి. అయితే ఈ ముఖ్యంగా భక్త కన్నప్ప, అది ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మూడు అంటే ఎంత పరిజ్ఞానం అనేది, ఒక జ్ఞాన సంపద అనేది లేదు, కానీ అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం అనేది భక్త కన్నప్పకి. అంటే అసలు తిన్నడు నామదేవది, ఇక్కడికి వచ్చేటప్పటికి కన్నుని సమర్పించడం వల్ల భక్త కన్నప్పగా పిలవబడటం జరుగుతోంది. స్వామివారంటే, శివుడంటే అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు అనేవి ఉన్నాయి. అందులో తిరుగులేనటువంటి భక్తి ప్రపత్తులు అనేవి భక్త కన్నప్పలో ఉన్నాయి. అంటే అచంచలమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి శరణాగతి అనేది భక్త కన్నప్పలో మనకి, అంటే ఊటుకూరు గ్రామం, అతను అడవిలో అలా అలాగా ప్రయాణం చేస్తూ అక్కడ ఈ స్వామివారిని అవి చూసి ఇక్కడి నుంచి ఇక ముందుకు వెళ్ళటానికి ఇష్టం లేక ఆయనకి బాగోగులు చూసుకోవాలి అనేటటువంటిది, అంటే ఒక పచ్చి మాంసం తీసుకొచ్చి పెట్టడం, తర్వాత ఎంత మూఢభక్తి అంటే స్వామివారిని ఎలా ఏ విధంగా సేవించాలంటే ఈ పద్ధతులు కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ తర్వాత ఇవన్నీ కూడా శుచి శుభ్రం కానీ ఇవేమీ తెలియదు. భక్తి ఒకటే తెలుసు, అచంచలమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది స్వామివారి పట్ల అతనికి ఉంది. ఆ మూఢభక్తి వలన ఆయన తరించటం అనేది జరిగిందండి. అంటే పాక్షికమైనటువంటి భక్తి కాదు, పరిపూర్ణమైనటువంటి శరణాగతి అనేది ఆయనలో ఉంది. ఆకలితో ఉన్నారు అని చెప్పి పచ్చి మాంసం, ఆ జింకలు వేటాడి ఆ మాంసం తీసుకొచ్చి అక్కడ పెట్టడం, తర్వాత నోటితోటి నదిలో నీళ్లు అవి తీసుకుని వచ్చి నోటితోటి పుక్కిలించైన స్వామివారి మీద, అంటే అది అభిషేకం చేసినట్టుగా ఆ విధంగా ఊయటం, అంటే తెలియదు అన్నమాట, తెలియనటువంటి మూఢభక్తి అనేది ఆయనలో కనబడుతూ ఉంటుందండి. అది తప్పనే విషయం కూడా తెలియదు ఆ విధంగా చేయడం. తర్వాత తన కాలి చెప్పుతోటి అక్కడ అంతకుముందు పూజ అవి చేసినటువంటివి ఆ పువ్వులు అవన్నీ ఉంటే అవన్నీ చూడండి, ఇవన్నీ కూడా అలాంత మూఢ నమ్మకంతో మూఢభక్తితోటి పూజ చేయటం అనేది ఆ విధంగా జరిగిందండి. అయితే ఒకసారి ఇతని యొక్క భక్తిని పరిశీలించటం కోసం అని చెప్పేసి స్వామివారు ఒక కన్ను నుంచి నీరు, కన్ను నుంచి రక్తం కారుతుంటే ఈయన బాణంతో ఆ కన్నుని తీసి ఆ స్వామివారికి అమర్చటం, దాంతో రెండో కన్ను కూడా మళ్ళా ఈ రక్తం కారుతుంటే అప్పుడు తన కాలి బొటన వేలనే అక్కడ గుర్తుగా పెట్టుకుని రెండో కన్ను కూడా పెకిలించి, అంటే మన కన్ను ఏమైపోతుంది, మనం అలా చూడగలుగుతామా లేదా, మన జీవితం ఏమైపోతుంది, మనం బతుకుతామా లేదా అనేటటువంటి ఏమీ లేకుండా, మన స్వామివారికి కంటిలోంచి రక్తం వస్తోంది, మన కన్ను అమరిస్తే ఆయన కన్ను బాగుపడుతుంది అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. అలాంటి విశ్వాసం, అలాంటి భక్తితోటి, అలాంటి తిరుగులేనటువంటి భక్తితోటి ఆయన ఆ విధంగా చేయటం జరిగింది. దాంతో ఆయనకి ఆ విధంగా భక్త కన్నప్ప, తిన్నడు భక్త కన్నప్పగా మారటం అనేది కూడా జరిగింది. అని చేతన శివుడు ప్రత్యేకించి భక్త కన్నప్పకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి భక్తుడికి తన పైన కూర్చోబెట్టుకున్నారు, కొండపైన కూర్చోబెట్టి తొలి పూజ అతనికి జరిగేటట్టుగా, అంటే అంత ప్రత్యేకత అనేది క్షేత్రానికి అనేది ఉంది. కాబట్టి ఏదైనా భక్తి అనేది ప్రధానం, నమ్మకం అనేది ప్రధానం, ఆ భక్తి విశ్వాసాలు లేకుండా ఎవరూ కూడా ముక్తిని పొందటం అనేది సాధ్యం కాదు. కాబట్టి అచంచలమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి శరణాగతి అనేది మనకి కావాలి. అలాంటి శరణాగతి పొందినప్పుడే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందగలుగుతాము. ముఖ్యంగా శివరాత్రికి రెండు, అది ఒకటి జాగరణ చేయటం, ఉపవాసం చేయటం అనేది రెండు ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి ఉపవాసం, ఉపవాసం అంటే సమీపంగా ఉండటం, సాత్విక ఆహారం తీసుకొని సమీపంగా భగవంతుడి సమీపంగా ఉండటం ఉపవాసం చేయటం అనేది. రెండోది జాగరణ చేయటం అనేది, జాగరణ చేయడం అనేది సద్వినియోగం, కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జాగరణ చేసి ఆ భక్తి ప్రభుత్వాన్ని చాటుకుని అందులో సత్సాంగత్యం అనేది గడపటం అనేది ప్రధానంగా ఈ రెండు శివరాత్రి ఉత్సవాల్లో మనకు ప్రత్యేకించి కనబడుతుంటాయండి. కాబట్టి మనకి ఆంధ్రదేశంలో అయితే అమరావతి అలాగే ఈ పంచారామ క్షేత్రాలు ఏ విధంగా అయితే ఒకే రోజు శివరాత్రి రోజునే 5 క్షేత్రాలు దర్శించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఈ 5 క్షేత్రాలు, పంచభూత క్షేత్రాలని ఒకే రోజు శివరాత్రికి దర్శించుకునేటటువంటి భక్తులు కూడా చాలా మంది కనబడుతుంటారండి. తరువాత ఇక్కడ రామస మహర్షి ఆయన యొక్క సమాధి ఇక్కడ కంచుగడప దగ్గర ఉంది, అది కూడా ఒక ప్రత్యేకతగా ఇక్కడ చెప్పబడుతోంది. రామస మహర్షి యొక్క సమాధి అక్కడ కంచుగడప దగ్గర ఉందండి. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు, అలాగే వీటితో పాటు ఎన్నో ఉపాలయాలు కూడా ఈ క్షేత్రంలో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఒకటి ఉంది, దుర్గమ్మ కొండ అని, తర్వాత ఇంకెన్నో అర్ధనారీశ్వర దేవాలయం, అలాగే ఇంకో 18 ఉపాలయాలు కూడా ఇక్కడ మనకి ఈ క్షేత్రానికి అనుబంధ ఆలయాలుగా కూడా ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అక్కడ ప్రత్యేకంగా కనబడుతుంటాయి. అలాగే పాతాళ గణపతి వైపున అటు వైపున కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని అనేది, తర్వాత నవసంధి వినాయకులు కూడా మాడవీధుల్లో ఉన్నారండి. కాబట్టి ఈ విధంగా ఎంతో ప్రత్యేకత ఈ క్షేత్రంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. అయితే శివరాత్రి గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాలంటే ఇంకా ఈ క్షేత్రంలో ఎన్నో శివాలయాలు, ఎన్నో దేవాలయాలు, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో కానీ ఈ ఆంధ్రదేశంలో కానీ ఎన్నో క్షేత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పంచభూత క్షేత్రాలు పంచారామాలనే కాదు, తర్వాత ఈ కోటప్ప కొండనే, లేకపోతే మన శక్తిపీఠం ఇది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అని, అక్కడ కూడా ఎంతో ప్రత్యేకత అనేది. అక్కడ శంకరాచార్యులు ఆ క్షేత్రాన్ని కూడా సందర్శించారు, అది శక్తిపీఠం. అక్కడ కూడా నేను ఇక్కడ ఈ దేవాలయంలో పనిచేసినప్పుడు అక్కడ కూడా శ్రీశైలానికి కూడా పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయం అక్కడ ప్రారంభించడం అనేది జరిగింది, ఇక్కడి నుంచి శ్రీశైల క్షేత్రానికి కూడా. అలాగే తమిళనాడులో ఉన్న పంచభూత క్షేత్రాలకి కూడా ఈ పట్టు వస్త్రాలు సమర్పించే విధంగా అనుకున్నాము, అది కానీ తర్వాత అది కుదరలేదు. అక్కడ కూడా పట్టు వస్త్రాలు అవి సమర్పించే విధంగా కూడా అనుకోవటం అనేది జరిగిందండి. తరువాత ఇక్కడ అలాగే కార్తీక మాసంలో కూడా ఏవో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుండేది. ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని కూడా కాళహస్తి క్షేత్రంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన భక్తులే వాటికి పుస్తకాలు అవి వితరణగా కూడా ఇవ్వడం జరిగింది, నాన్నగారు భక్తులని అవిని. అలాగే ద్వారకా తిరుమలలో కూడా ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ కూడా నాన్నగారి భక్తులు అక్కడ ఈ పుస్తక వితరణ అవి చేయడం జరిగింది. కాళహస్తి క్షేత్రంలో కూడా ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ఎక్కువ రమణ మహర్షి బుక్ పుస్తకాలు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి, అక్కడ ఉండే పుస్తకాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగిందండి. కాబట్టి ఆ విధంగా భక్తులకు ఉపయోగపడే విధంగా అది ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అలాగే ఈ వీళ్ళందరితోటి ఈ ఆర్టిస్టులను అవి పిలిపించి ఒక ఈ క్షేత్రానికి సంబంధించి ఒక కొన్ని పెయింటింగ్స్ కూడా వేయించి ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అలాగే నాన్నగారు చెప్పినటువంటి మాటల్ని, తర్వాత రమణ మహర్షి చెప్పినటువంటి, అలాగే పుణ్యాత్ములు చెప్పినటువంటి మాటల్ని ఒకటి డిజిటల్ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఆ సూక్తులు కూడా డిస్ప్లే అయ్యే విధంగా ఇక్కడ ద్వారకా తిరుమలలోని కళహస్తి క్షేత్రంలో కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా నిత్యాన్న ప్రసాద వితరణ అనేది ఈ క్షేత్రంలో కూడా జరుగుతూ ఉంటుందండి. అలాగే ఈ క్షేత్రంలో ఈ గోశాలలో కూడా ఈ విభూది అవి తయారు చేయటం ఇవన్నీ కూడా ప్రారంభించటం అనేది జరిగింది. అది గోశాలలోనే విభూది అగరబత్తి అని అవన్నీ, తర్వాత ఇవన్నీ కూడా తయారు చేయడం అవన్నీ కూడా జరిగినాయి అండి. కాబట్టి ఈ సందర్భంగా ఇవన్నీ మాట్లాడుకోవటం అనేది శివరాత్రి సందర్భంగా ప్రత్యేకించి ఈ విషయాలు మాట్లాడుకోవటం అనేది చాలా, ఏ విషయాలు మాట్లాడుకున్నా కూడా మనం ప్రత్యేకించి నాన్నగారితో ఉండేటటువంటి అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే ఆనందంగా ఉంటుంది. తర్వాత నా అరుణాచలం గురించి ఒక నాలుగు మాటలు అవి మాట్లాడుకుంటే ఆనందంగా ఉంటుంది. లేదా ఎటు నుంచి ఎటు తిరిగి ఎటు వెళ్ళినా కూడా నాన్నగారి యొక్క జ్ఞాపకాలు, ఆయన యొక్క అనుభూతులు, భక్తులతో ఉండేటటువంటి సాన్నిహిత్యం, భక్తులతో చూపించేటటువంటి ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ కూడా పదే పదే గుర్తుకొస్తుంటాయి. దాని మూలంగానే మనం ఎక్కడ తిరిగినా కూడా ఆ అనుభూతులు, ఆ విధమైనటువంటి జ్ఞాపకాలే మన అందరినీ వెంటాడుతుంటాయి. అందుచేతనే అవి నాన్నగారు మన అందరిలోని హృదయవాసిగా ఉన్నారు. ఈ మానసికమైనటువంటి అనుబంధం మనందరికీ ఉంది. కాబట్టి వీటన్నిటినీ ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఎంతో ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది, ఎంతో సంతోషం అనేది కలుగుతూ ఉంటుందండి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. జిన్నూరు వెళ్ళినప్పుడు కానీ, తర్వాత నా అరుణాచల్ వెళ్ళినప్పుడు కానీ ఆ జ్ఞాపకాలు మనందరినీ కూడా వెంటాడుతూనే ఉంటాయి. అయితే అవి మాటల్లో వ్యక్తం చేయలేనటువంటి అనుభూతులు అవన్నీ కూడా. ఇంచేదే ప్రియమైన ఆత్మబంధువులారా అనేటటువంటి మాట నాన్నగారి నోటి నుంచి వస్తే అవి ఎంతో అద్భుతంగా, అంటే ఆ తేనె నోట్లో వేసుకున్నంత తీయగా, ఎంత ఆత్మీయంగా అనిపిస్తుంటుంది అది. అది చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ బంధానికి అంతకు మించినటువంటి బంధం ఏముంటుంది? ఆత్మబంధానికి మించినటువంటి బంధం ఏముంటుంది? ఆయన నోటి నుంచి ఆ మాటలు, ఈ ఉపన్యాసం ప్రారంభంలో ఈ మాటలే మనం ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఆత్మబంధువులారా అనేటటువంటి మాటల్లోనే ఎంతో ఆత్మీయత వ్యక్తమవుతుంటుంది. మనందరూ వేరు కాదనేటటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. ఆ భావన అనేది, మన ఆత్మీయ భావన అనేది అక్కడ పరిమళిస్తూ ఉంటుందండి. మకరందాన్ని నోట్లో వేసుకున్నంత ఆనందం కలుగుతూ ఉంటుందండి. అది చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే ఆ బంధం అది తిరుగులేనటువంటి బంధం. మామూలుగా మానసిక మామూలు బంధాలు కానీ, శారీరక బంధాలు కానీ ఇవి రోజుకో రకంగా మారుతుంటాయి. ఆత్మబంధంలో అలాంటి వాటికి తావే లేదు, తావే లేదు. ఆత్మజ్ఞానానికి మించినటువంటి జ్ఞానం లేదు, ఆత్మవిద్యకి మించినటువంటి విద్య లేదు. అంటే మన దైవభక్తి పెరిగే కొలది కూడా నాన్నగారు అనేవారు, మనసుకి చాపల్యం తగ్గిపోతుంది, దైవ చింతన వలన మన మనస్సు పలచబడుతుంది అని నాన్నగారు అనేవారండి. అలాగే మనం ఈ పుష్పాల మీద, పువ్వుల మీద ఈగలు అవి వాళ్తుంటాయి, వాటిని పాడు చేస్తుంటాయి. అవే తేనెటీగలు వాళ్ళని అంటే దానిలో ఉండే తేనెని, మకరందాన్ని సేకరించుకుంటాయని. అలాగే మనం ఈగల్లా కాకుండా తేనెటీగల్లాగా ఉండాలని చెప్పేసి నాన్నగారు చెప్పేవారు. మనకు నిజమైనటువంటి శత్రువులు మనం ఎప్పుడూ కూడా అనుకుంటాము, వాళ్ళు శత్రువులు, వీళ్ళ శత్రువులు, వాళ్ళ వల్ల మనకు అన్యాయం జరుగుతోంది, వీళ్ళ వల్ల కష్టం కలుగుతోంది, వీళ్ళ వల్ల దుఃఖం వస్తోంది, వీళ్ళ వల్ల అశాంతి కలుగుతోందని అనుకుంటాం. కానీ నిజమైనటువంటి శత్రువు మనలోనే ఉన్న అజ్ఞానమే శత్రువు అండి. అజ్ఞానంలో నుండే దుఃఖం వస్తోంది, అశాంతి వస్తోంది. నాన్నగారు పదే పదే చెప్పేవారు, నిజమైన శత్రువు బయట లేడు, మన అజ్ఞానమే మనకు శత్రువు. మన అజ్ఞానంలో నుండే దుఃఖం వస్తుంది, మన అజ్ఞానంలో ఉంటే అశాంతి వస్తుంది. కానీ దుఃఖ కారణం బయట ఉంది, బయట వాళ్ళ వల్లనే మనకు దుఃఖం కలుగుతోందని మనం భ్రమపడుతుంటామండి. ఆ భ్రమలు తొలగించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. జీవుడు ఎప్పుడు కూడా ఈ గుణాలతో కలిసే ఉంటాడు. సత్వగుణం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, తమో గుణం ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటాడండి. ఎప్పుడు ఒకే విధంగా అనేది ఉండలేడు. అంటే ఆ గుణాలను బట్టి వాళ్ళ ప్రవర్తన మారిపోతుంటుందండి. ఈ మనం ధనంతో ఈ పెరిగేటప్పటికి మనం గర్వం తెచ్చుకుంటాము. మన ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ సంపాదించినంతా కూడా అది వికారాలన్నీ కూడా వాటి వల్లనే మనకి అనర్థం కలుగుతుందండి. అవే మనం అనుకుని మనం భ్రమపడుతూ ఉంటాము. ఆ వికారాలన్నీ కూడా మనకు కూడా వస్తాయి. మనం ఆ వికారాలతో సంపాదించుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ నిలిచిపోతాయండి. ఆ మనో వికారాలని మనం అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఒక మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తడం కష్టంగా ఉంటుంది. కానీ మనసు అలా కాదు. నిలబడటం కష్టం, పరిగెత్తడం తేలిక మనసు కంటే. రాకెట్ వేగం కంటే వేగంగా దూసుకుపోతుంది అది. కాబట్టి ఆ మనస్సుకి నిలకడ నేర్పాలి. ఎంత నిలకడ నేర్పితే మనకి శాంతి అంత శాంతి కలుగుతుంది అది. మనస్సు అచంచలమైనటువంటిది, పరుగులు పెడుతూనే ఉంటుంది. అది పరుగులు పెట్టే కొలది మనకి ఆ శాంతి మిగులుతుంది అది. ఈ జీవితం గుండా మనం ఎప్పుడూ కూడా మరలా మరలా ప్రయాణం చేయలేము. కాబట్టి ఈ ప్రయాణంలోనే మనం ఎంత పరమార్థిక సౌఖ్యాన్ని మనం పొందగలుగుతామో అంత సౌఖ్యాన్ని మనం పొందటానికి ప్రయత్నం చెయ్యాల. ఎంత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతామో అంత ప్రగతిని సాధించటానికి మనం ప్రయత్నం చెయ్యాల. ఎందుకంటే ఈ జీవితం గుండా మరలా ఇదే ప్రయాణం మనం చేయలేము. ఈ విషయాల వల్ల వచ్చేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో దుఃఖంగా మారిపోతుంది. ఇవాళ పొగుడతారు, రేపు విమర్శిస్తారు. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. చెప్పంటే దేహగతమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, దేహగతమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి, తాత్కాలికంగానే ఉంటాయి. ఇవాళ పొగుడతారు, రేపు విమర్శిస్తారు. ఇవాళ విమర్శిస్తారు, రేపు పొగుడతారు. వాతావరణం ఏ విధంగా మారిపోతుంటుందో క్షణ క్షణానికి, అలాగే ఈ సంబంధాలు కూడా అదే విధంగా మారిపోతాయి. అవసరాలని బట్టి మారిపోతుంటాయి. అయితే రమణ మహర్షి అనేవారు, అరుణాచలం అనేది జ్ఞానక్షేత్రం, అరుణాచలం దర్శించినటువంటి వాళ్ళు వట్టి చేతులతో బయటికి వెళ్ళలేరు. నాస్తికుడేమో ఆస్తికుడవుతాడు, ఆస్తికుడేమో భక్తుడవుతాడు, భక్తుడేమో జ్ఞాని అవుతాడు. వట్టి చేతులతో ఎవరు తిరిగి వెళ్ళరు. అలాంటి అరుణాచల క్షేత్రం జ్ఞానక్షేత్రం, స్మరిస్తేనే ముక్తి కలిగేటటువంటి క్షేత్రం. ప్రత్యేకించి గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రత్యేకత అనేది, గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా ముక్తికి చాలా అవసరం అని చెప్పేసి గిరి ప్రదక్షిణ చేయమని రమణ మహర్షి తరచుగా చెప్పేవారు, నాన్నగారు చెప్పేవారు. అది ఎందుకంటే స్వయంగా శివుడే అక్కడ కొండ రూపం ధరించి వెలిసినటువంటి క్షేత్రం. ఆది శంకరాచార్యులు కూడా చెబుతారు, ఈ సువిశాల ప్రపంచం అంతా కూడా కేవలం మనం కల్పితమే అని చెప్పేసి. ఈ సువిశాల ప్రపంచం అంతా కూడా మనస్సు కల్పించినటువంటిది. మనస్సు అణిగితే ఏమీ లేదు, ప్రపంచం లేదు, ఏమీ లేదు. మనసు విజృంభిస్తేనే ఇవన్నీ కనబడుతుంటాయి. ఇదంతా కూడా మనో కల్పితమే అని ఆది శంకరాచార్యులు కూడా చెబుతారండి. ఈ అజ్ఞానం ఉన్నంతకాలం కూడా ఆత్మ నీలో సాక్షాత్కారం కలగదు. అంటే ఆత్మ నీలోనే ఉంది, ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. తెలుసుకోపోవటం వల్లే మనకు అజ్ఞానం వెంటాడుతుంది, అజ్ఞానం వల్లనే దుఃఖం వెంటాడుతుంది. అంటే చీకట్లో పక్కన్న వస్తువే మనకు కనబడదు. అలాగే మనకు అజ్ఞానం ఉన్నంతకాలం కూడా, అజ్ఞానం అనే చీకటి ఉన్నంతకాలం కూడా నీలో ఆత్మ సాక్షాత్కారం కలగదు. కాబట్టి అజ్ఞానం అనేటటువంటి చీకటిని మనం తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యక్తి భావనే అన్ని అనర్థాలకి కూడా మూల కారణం అవుతుంది. నేను అనే మొదటి తలంపి అహంకారం, అంటే నాన్నగా చెప్పేవారు అన్నిటికీ మూలం నేనే. రమణ మహర్షి కూడా ఎప్పుడు నేను నేను అని దాని గురించినే పరిశీలన చేయమని చెప్పేవారు. ఆ మొదటి తలంపును బట్టి అహంకారం, దాన్ని బట్టే మిగతా తలంపులు వస్తున్నాయి. అది అణిగిపోతే అన్నీ అణిగిపోతాయి అండి. మనం లోకమంతా అన్ని విషయాలు తెలుసు, లోకం గురించి తెలుసుందని చెప్పేసి మనకి జ్ఞానం వచ్చేసిందని అనుకుంటామండి. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ప్రపంచం అంతా తెలుసుకుంటే ఏంటి ప్రయోజనం? నీ గురించి నువ్వు తెలుసుకుంటేనే జ్ఞానం కలుగుతుంది, కానీ లోకం గురించి తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది? అది నిజమైనటువంటి జ్ఞానమా అని నాన్నగారు చెప్పేవారు. అయితే దీనికి ఒక ఉదాహరణ కూడా తెలియదు. బియ్యం గింజ ఉంటుంది, ఆ పై పొర మనం పొట్టు దంచి రోట్లో వేసి దంచితే ఆ పొట్టు అవి ఊడిపోతే ఆ గింజ మళ్ళీ మొలకెత్తదండి. అలాగే మనకి ఇక్కడ జీవుడు అజ్ఞానం అనేటటువంటి ఆ పొరని తొలగిస్తే మళ్ళీ జన్మలు అనేవి ఉండవు, మళ్ళీ మొలకెత్తడం ఇలాంటివి అనేది ఉండదు. ఈ బియ్యం గింజ ఏవైతే ఏ విధంగా అయితే మళ్ళీ మొలకెత్తదో పై పొట్టు తీస్తే, అలాగే జీవుడికి అజ్ఞానం అనేటటువంటి ఆవరణ కనుక పై పొర కనుక తొలగించగలిగితే ఇంకా మరు జన్మ అనేది ఉండదు. అంటే అలాంటి అజ్ఞానం అనేది తొలగించినంత వరకు కూడా మనకి జన్మ పరంపరలు ఎంటాడుతూనే ఉంటాయి. నాన్నగారు అదే చెప్పేవారు. అయితే నీవు ఎంత దగ్గరగా ఉన్నావో నీకంటే దగ్గరగా భగవంతుడు ఉన్నాడు, ఉన్నాడనే విషయాన్ని నీకు ఎరుకలో లేదు, ఎరుకలో లేకపోవడం వల్ల నీకు దుఃఖం కలుగుతోంది అని చెబుతారండి. ఈ సాధన చేస్తుంటారు అందరూని, ఆ సాధనలో తొలిలో ఎన్నో అవరోధాలు వెంటాడుతుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఈ శివరాత్రికి తర్వాత పండుగలకి గారెలు వేస్తుంటారు కదా, ఆ నూనెలో గారెలు వేసినప్పుడు చిటపటమని చప్పుళ్ళు వస్తుంటాయండి. బాగా వేగిన తర్వాత మాత్రం ఏ చప్పుడు లేకుండా ఉంటుంది. అలాగే సాధన తొలి దశల్లో అయితే ఇలాంటి కొన్ని చప్పుళ్ళు అవి ఉంటుంటాయి. తర్వాత నిజమైనటువంటి సాధన చేసే వాళ్ళకి ప్రశాంతతే కనబడుతుంది, అలాంటి అర్భట్టాలు కనబడవు. అయితే ఏదేమైనా మనం భగవంతుడి గురించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా, పరిపూర్ణమైన నాన్నగారు ఎప్పుడూ కూడా అనేవారు పరిపూర్ణమైనటువంటి శరణాగతి ఉండాలా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా నీవు భగవంతుడిని చేరుకోలేవు, ఆత్మను తెలుసుకోలేవు. మనకి పాక్షికమైనటువంటి శరణాగతి అపనమ్మకం, పరిపూర్ణమైనటువంటి శరణాగతి లేకుండా మాత్రం మనం ముందుకి ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటం అనేది సాధ్యం కాదు. ఒక లోభికి ధనం పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత తీవ్రంగా తపన పడతాడో, అలాగే నువ్వు భగవంతుడి గురించి అంత తపన పడితే తప్పకుండా నీకు మోక్షం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని పెద్దవాళ్ళు చెబుతారండి. దానికి రామకృష్ణ పరమహంస ఒక భక్తుడికి తెలియజేయటం కోసమని నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి, అంత తపన అనేది నువ్వు నీటిలో మునిగినప్పుడు ప్రాణవాయువు కోసం ఎంత తపన పడ్డావో, అంత తపన అనేది నీకు భగవంతుడి పట్ల ఉంటే భగవంతుడు ప్రత్యక్షం కాకుండా ఎలాగుంటాడు అని చెప్పేసి రామకృష్ణ పరమహంస కూడా చెబుతారండి. జనగా ఈ మనస్సు అనేది ఏదో ఒకటి చింతించకుండా ఉండదు, లోక విషయాలు చింతిస్తుంది, ఏదో ఒకటి చింతిస్తూనే ఉంటుందండి, అది దాని స్వభావం. అది తెలివైన సాధకుడు ఎప్పుడూ కూడా దానికి ఏదో ఒక పని కల్పించాల, ఆ విషయాల గురించి చింతించే బదులు భగవంతుణ్ణి చింతించడం అనేది అలవాటు చేస్తే గనక దానికి, ఆ సద్వస్తువుని చింతించడం అనేది మనం అలవాటు చేస్తే గనక అంతర్దృష్టి కలుగుతుందండి. చింతించకుండా మనసు ఉండదు, ఏదో ఒక విషయాన్ని చింతిస్తూనే ఉంటుందండి. కాబట్టి దాన్ని నియంత్రించే బదులుగా దానికి భగవంతుడి గురించి, దేవుడి గురించి, గురువు గురించి, మనం సద్వస్తువు గురించి చింతించేటటువంటి అలవాటు చేస్తే కనుక దానికి వేరే చింతన అనేది, లోక చింతన, విషయ చింతన అనేది లేకుండా అది ఒక మార్గంలో, సన్మార్గంలో పడటానికి అవకాశం అనేది ఉంటుందండి. అయితే ఏది ఏమైనా ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ నుంచే జరుగుతోంది, బ్రహ్మలోనే జరుగుతోంది. నామరూపాలన్నీ నామరూపాల గురించి మనం ఎప్పుడైతే పట్టుకుని వేలాడుతుంటామో మనకి మోక్షం అనేది రాదు. రూపబుద్ధి నామబుద్ధిని వదలమని నాన్నగారు పదే పదే చెప్పేవారండి. ఆ రూపబుద్ధి పోవాలి, నామబుద్ధి పోవాలి, ఆ బ్రహ్మం గురించి ఆలోచన ఉండాలా. అవన్నీ కూడా బ్రహ్మంలోంచి వచ్చి పుట్టినవే. సముద్రంలో కెరటాల్లాగా నామరూపాలు కూడా బ్రహ్మంలోంచి పుట్టినవే. మనకు ఆ బ్రహ్మం కనిపిస్తే నామరూపాలు కనిపించవండి. అలాంటి భావన అనేది మనకు కలగాల. మన దుఃఖానికి కానీ, మనకు అశాంతికి కానీ, మన అలజడికి కానీ వీటన్నిటికీ కారణం కూడా ఈ నామరూపాలే. అయితే మనం అనుకుంటాము మన జ్ఞానం రాకుండా మనకున్న అలవాట్లే మనకి అడ్డు వస్తున్నాయనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నామండి. మనకి జ్ఞానం రాకుండా మనకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లే మనకి అడ్డంకంగా పరిగణిస్తున్నాయండి. అంతేగాని ఇతరులు మాత్రం కారణం కానే కాదు. మనం ఎప్పుడూ కూడా బాహ్య దృష్టి ఉండటం వల్ల ఎదుటి వాళ్ళనే మనం ఎక్కువగా తప్పు పడుతుంటాం. వాళ్ళ వల్లనే మనకి జ్ఞానం రావటం లేదు, వాళ్ళ వల్లనే వీళ్ళకి దుఃఖం కలుగుతోంది, వీళ్ళ వల్లనే అశాంతి కలుగుతోంది, వీళ్ళ వల్లనే మనకి రాగద్వేషాలు వస్తున్నాయి, అలజడి కలుగుతుందని భ్రమపడుతుంటాం. కానీ వీటన్నిటికీ కారణం మనలో ఉండేటటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో మన అలవాట్లే మనకి అడ్డంకిగా పరిణమిస్తున్నాయండి. అయితే మనకి పూర్వజన్మల నుంచి కూడా ఎన్నో వాసనలు, ఎన్నో కోరికలు, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంతో పాటు మనకి ముందుకు వస్తూనే ఉన్నాయండి. అవన్నీ మోసుకుని వస్తూనే ఉన్నాము. ఆ వాసనలు బలీయంగా ఉన్నాయి. గురువు అనుగ్రహం లేకుండా మాత్రం ఆ ఒక్క వాసన నుంచి కూడా మనం బయటికి రాలేమండి. అంటే గురువుకి మన పట్ల అనుగ్రహం కలగాలి. కలగాలంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఉండాలి. రమణ మహర్షి చెబుతారు, అయితే విచారణ మార్గమైనా చెయ్యి, లేకపోతే శరణాగతి చెందు. నీకు జ్ఞానం ఉంటే విచారణ మార్గం చెయ్యి, లేకపోతే నేనెవరున్నా అని ప్రశ్నించుకొని దాని గురించి అన్వేషణ చేసి విచారణ మార్గం గురించి చూడు, లేకపోతే పరిపూర్ణమైనటువంటి శరణాగతి పొందు. అంతకు మించి ఏది ఉంది మార్గం అది? గురువు అనుగ్రహం లేకుండా ఒక్క వాసన కూడా మనల్ని విడిచిపెట్టదండి. ఏది ఏమైనా మనం మాట కావచ్చు, తలంపు కావచ్చు, మన పనులు కావచ్చు, చేత కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. ఒకటిగా ఉంటేనే నీకు అది ఆచరణ అనేది శక్తి కలుగుతుందండి. అవి లేకుండా మాట ఒకలాగుండి, ఆలోచన ఇంకో విధంగా ఉండి, అలాగే చేతలు ఇంకో విధంగా ఉంటే మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఒకే విధంగా ఉండాలి అన్నీ కూడా. తలంపు, ఏ తలంపు అయితే వచ్చిందో అదే మాట ద్వారా వ్యక్తం కావాలా, అదే చేత ద్వారా వ్యక్తం కావాలా? ఏదైనా ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మనం అభివృద్ధి చెందాలంటే మాత్రం మనకి చిత్తశుద్ధి ఉండాలండి. చిత్తశుద్ధి లేకుండా మనకు అభివృద్ధి అనేది సాధ్యం కాదు. అలాగే ఏకాగ్రత అనేది ఉండాల. నాన్నగారు ఒక ఎగ్జాంపుల్ చెబుతుంటారు, ఈ పిల్లవాడు పిల్లది అమ్మ ఇంటి పనులు అవి చేసుకుంటూ ఆ పిల్లవాడికి ఆట వస్తువులు అవి ఇస్తుంటుంది. ఆ పిల్లవాడు ఆ పిల్లల వాడితో ఆడుకోవడం జరుగుతుంటుంది. ఆట వస్తువులతోటి, ఆట వస్తువులతో ఆడుకున్నంతసేపు అమ్మ పని చేసుకుంటూ ఉంటుంది. ఆ ఆట వస్తువుల్ని పక్కన పడేసి ఆ పిల్లవాడు ఎప్పుడైతే అమ్మ కోసం ఏడ్చాడో ఆ తల్లి పరిగెట్టుకుంటుందండి. అలాగే నామ రూపాలు వీటన్నిటి గురించి మనం వాటిలో మునిగి తేలుతుంటాము. ఆ బిజీలో ఉన్నంతకాలం భగవంతుడు మన గురించి పట్టించుకోడు. ఆ నామరూపాలని వదిలి పిల్లవాడు ఏవైతే తల్లి కోసం ఏడ్చాడో అదే విధమైనటువంటి ఏడుపు మనం భగవంతుడి గురించి ఏడిస్తే అప్పుడు భగవంతుడు మన దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడండి. అలాంటి తపన కలగాల. అలాంటి తపన లేకుండా మనం వృద్ధిలోకి రావటం అనేది సాధ్యం కాదు. అలాంటి తపన లేకుండా భగవంతుడు కూడా మన వైపు కన్నెత్తి చూడడు. మనం అనుకుంటాం మోక్షం అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందని, మోక్షం మనలోనే ఉంది, భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనలో ఉన్నాడనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలగకపోవడం వల్ల ఏ అడ్డంకులైతే మనల్ని వెంటాడుతున్నాయో వాటి వల్ల మనకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోవడం వల్ల అవి మనకి వ్యక్తం కావటం లేదండి. జ్ఞానంలో ఏవైతే ఆత్మ ఉందో అజ్ఞానిలో కూడా అదే ఆత్మ ఉంది, కాబట్టి అక్కడ వ్యక్తమైంది, ఎరుక ఉంది, మనకు ఆ ఎరుక అనేది లేదు. ఆ ఎరుక కలగాలంటే ఏవైతే మనకి అడ్డుపరలుగా ఉన్నాయో, మబ్బు తెరలైతే ఉన్నాయో, వాటన్నిటినీ మనం తొలగించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అది గురువు యొక్క కృప వలన, గురువు యొక్క దయ వలన మాత్రమే మనకి సాధ్యమవుతుంది. దానికి మన ప్రయత్నం అనేది ఉండాల, విశ్వాసం అనేది ఉండాల. అందరూ కూడా ఈ నేనుని పట్టుకునే సాధన చేస్తుంటారు, ఈ నేను ఎవరని సాధన చేసేవారు ఎక్కడ కూడా కనిపించడం లేదని చెబుతారండి. మనం బాగా తెలివైన వాళ్ళం, మనకు దేవుడు కనపడతాడు, మనకు తెలివైన వాళ్ళం, అన్ని సమకూర్తాయని అనుకుంటాం, కానీ తెలివైన వాళ్ళకంటే కూడా ఓర్పు ఉన్నవాడికే మనస్సు అంతర్ముఖం అవుతుంది. మీకు భక్తి ఉండొచ్చు, శరణాగతి కావచ్చు, ఏదైనా కానివ్వండి, త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితోటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం కనుక సాధన చేస్తే, ఆ ఓర్పు కనుక ఉంటే, వినయ విధేయతలు కనుక ఉంటే మనసు అంతర్ముఖమవుతుంది. ఈ సుఖం కావచ్చు, శాంతి కావచ్చు, ఆనందం కావచ్చు, అన్ని ఆత్మలోనే ఉన్నాయి, ఆత్మకు బయట ఏమీ లేదు. మన ఆనందాన్ని బయట వెతుక్కోవడానికి ప్రయత్నించగలిగినంత కాలం కూడా దుఃఖం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన ఆనందం ఎప్పుడూ కూడా బయట ఉందని మనం ప్రయత్నించినంత కాలం కూడా దుఃఖం వెంటాడుతుంది. అది కాలక్రమంలో దుఃఖంగా పరిణమిస్తుంది. అది నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఇవన్నీ కూడా మనకి ఆత్మలోనే ఉన్నాయి. కాబట్టి మనకి ఎరుక కలగాల. ఏ బలహీనతలైతే నిన్ను వెంటాడుతున్నాయో అవి మరి జన్మలో కూడా రావటం తథ్యం. వాటిని మనం తొలగించుకుంటే కానీ అవే మరి జన్మలో కూడా మనని వెంటాడుతూనే ఉంటాయి. సహృదయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆత్మ వ్యక్తం అవుతుంది. నాన్నగారు అంటారు, అన్ని రుచులు చూశాం కానీ ఆత్మరుచి చూడలేదు అని చెప్పేసి. తుకారాం కూడా ఒక మాట చెబుతారండి, భగవంతుడి కోసం శరణాగతి చెంది ఎవరైతే రెండు కన్నీటి బొట్లు కారుస్తారో, ఎవరైతే రెండు కన్నీటి బొట్లు విడుస్తారో, ఆ కన్నీరు గంగాజలం కంటే పవిత్రమైందని తుకారాం కూడా అంటారండి. అంత సహజంగా జరగాల. ఏదైనా పురుష ప్రయత్నం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా మనం భగవద్ అనుభవం పొందటం అనేది సాధ్యం కాదు. మన ప్రయత్నం జరగాలి, దానికి గురువు అనుగ్రహం లభిస్తుందండి. నీ ప్రయత్నంలో కనుక సిన్సియారిటీ ఉంటే గురువు దయ తప్పకుండా కలుగుతుంది. భగవాన్ ఒక భక్తుడు అడుగుతాడు, నన్ను ఎక్కడ ఉండమంటారు అని ఓ భక్తుడు అడిగాడండి. నేను అనే తలంపు ఎక్కడ నుండి ఉదయించిందో అక్కడికి వెళ్ళి ఉండు, ఆయన అన్నీ కూడా నేను చుట్టూనే తిరుగుతుంటే భగవాన్ యొక్క సమాధానాలన్నీ కూడా. ఎటెళ్ళమంటారంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవని చెప్పేసి, నేను అనే తలంపు ఎక్కడ నుండి ఉదయించిందో అక్కడికి వెళ్ళి ఉండు అని భగవాన్ చెబుతారండి. ఒకళ్ళిద్దరు శిష్యులు అక్కడికి వచ్చి, భక్తులు అక్కడికి వచ్చి ఆ శిష్యుడి యొక్క గురువు సరైనడు కాదండి, అతను ఒక పూర్తి అర్హత లేదండి అని చెప్పబోతే గురువు యొక్క యోగ్యత ముఖ్యం కాదు, శిష్యుడి యొక్క భక్తి ముఖ్యమని భగవాన్ ఒక మాట చెబుతారండి. ఎవరినైనా గురువుల గురించో ఇంకొకరి గురించో అవమానకరంగా మాట్లాడితే భగవాన్కి ఇష్టం ఉండేది కాదు, వచ్చిన పని చూసుకోమని అవన్నీ ఎందుకని చెప్పేసి అనేవారు. గురువు యోగ్యత ముఖ్యం కాదు, శిష్యుడి యొక్క భక్తి ముఖ్యం అని చెప్పేసి చెబుతారండి. అలాగే గురువుని ఎలా ఎంచుకోవాలి, ఎవరు గురువుగా భావించాలనే మాట గురించి కూడా సందర్భం వస్తే, ఎవరి దర్శనం చేత నీ మనస్సు శాంతితో చల్లదనంతో నిండిపోతుందో వారే నీ గురువు అని భగవాన్ అంటారు. అలాంటి శాంతి, అలాంటి చల్లదనం, అలాంటి ఆప్యాయత, అలాంటి అనురాగం, అలాంటి స్పర్శ, అలాంటి వాత్సల్యం ఇవన్నీ కూడా మన నాన్నగారి దగ్గర చదివి చూసామండి. ఎవరి సన్నిధిలో, ఎవరి దర్శనం చేత నీ మనసు శాంతితో నిండిపోతుందో, ఎవరి దర్శనం చేత నీ మనసు చల్లబడుతుందో వారే నీ గురువు అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా మనం అనుభవించాం, ఇలాంటి అనుభూతులు ఎన్నో మనకు ఉన్నాయి అక్కడ నాన్నగారి సమక్షంలో. సంసారం నన్ను విడిచిపెట్టడం లేదు అని ఎవరైనా అంటే, నువ్వు సంసారాన్ని విడిచిపెట్టడం లేదా, సంసారం నిన్ను విడిచిపెట్టడం లేదా అని చెప్పేసి అంటారు. నువ్వే సంసారాన్ని పట్టుకొని సంసారం నిన్ను విడిచిపెట్టడం లేదంటారు. సంసారం అంటే కుటుంబం అని కాదు, నీ మనస్సే సంసారం. నువ్వే సంసారాన్ని పట్టుకొని సంసారం నన్ను విడిచిపెట్టడం లేదంటావు ఏంటని చెప్పేసి అంటారు. ఒక ఆవిడ రమణ మహర్షి దగ్గరికి వచ్చి, ఏమి వద్దు స్వామి, నాకు మోక్షం ఇస్తే సరిపోతుంది. రమణ మహర్షి నవ్వుకొని, ఇంక ఏమీ వద్దట, మోక్షం ఒకటే సరిపోతుందట, ఏమి వద్దని సర్వం వదిలేస్తే మిగిలేదు మోక్షమే కదా, ఇంక ప్రత్యేకించి ఇచ్చేది ఏమిటి, అది ఏమన్నా ఒక మూట ఇవ్వడానికి అని చెప్పేసి అంటారు. ఏమి వద్దు మోక్షం ఇచ్చేయండి అంటే అంత సులభం ఆ మోక్షం ఇచ్చేయడానికి, ఒక మూట ఇది. ఏమి వద్దు అనుకున్నప్పుడు అన్నీ సర్వం వదిలేస్తే ఇంక మిగిలేదు అదే కదా మోక్షం, ఇంకా కొత్తగా సంపాదించేదేముంది అని అంటారు. ముందు నాది అనే దాన్ని వదిలిపెడితే మనకి కొంచెం ఆత్మ చిత్తశుద్ధి కలుగుతుంది మనకి, ఆ నేనుని విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది. మనం ఏ ఉపాధులైనా ఉండొచ్చు, ఆచార్యులు వారు ఒక మాట అంటారు, ఏ ఉపాధి వచ్చినా అంటే మానవ శరీరం కావచ్చు జంతు శరీరం కావచ్చు, నా మనస్సు నిరంతరము నీ పాదాలు విడిచిపెట్టకుండా అనుగ్రహించు తండ్రి అని భగవంతుడి ప్రార్థించారండి ఆచార్యుల వారు. ఇక్కడ శరీరం అనేది ప్రధానం కాదు, ఏ శరీరంలోనైనా ఉండనివ్వు, నా మనస్సు నిరంతరం నీ పాదాలు విడిచిపెట్టకుండా అనుగ్రహించు, అది ఆయన గురించి కాదు మనందరి గురించి. భగవాన్ అరుణాచలేశ్వరుడితో ఒక మాట అంటారు, అమ్మ ప్రేమ చాలా గొప్పది కానీ నీ ప్రేమలో అమ్మ ప్రేమను కూడా మర్చిపోయాను అని భగవాన్ను ఎంత ఆదరత కలిగించేటటువంటి మాటలు. నాన్నగారు కూడా ఈ ఉష గారిని అలాగా అమ్మ భావంతో ఆ విధంగా చూడటం జరిగింది. బయట దుఃఖపడే కారణాలు ఎన్నైనా ఉండనివ్వండి, లోకల దుఃఖపడేవాడు లేకపోతే అసలు నీకు దుఃఖమే రాదు. దుఃఖపడేవాడు లోపల ఉంటేనే దుఃఖం వస్తుంది. బయట మనం ఎప్పుడు విషయాల్ని చింతిస్తూ ఇంద్రియ నిగ్రహం సాధించలేము, ఆత్మను చింతిస్తూ ఇంద్రియ నిగ్రహం సాధించవచ్చండి. నేను క్లియర్గానే ఉందా అండి? గారు ఉండండి.
హలో,
చాలా క్లియర్ గా ఉంది అంకుల్.
బానే ఉందా? బానే ఉంది. ఏదేమైనా బయట దుఃఖపడే కారణాలు ఎన్నైనా ఉండనివ్వండి, లోపల దుఃఖపడేవాడు లేకపోతే మాత్రం అసలు దుఃఖం అనేదే రాదు, మన దరిదాపులకు కూడా రాదు. నాన్నగారు చెప్పేటటువంటి మాట పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది, నా శరీరం మరణించినా నేను శిష్యుల హృదయాలలో జీవించే ఉంటాను, దుఃఖం లేని స్థితికి వారిని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఆ ఒక్క మాట చాలు, శిష్యుల పట్ల ఆయనకి ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం, ఎంత అనురాగం, ఎంత తపన ఉంది అనేది ఒక్క మాట బట్టి అర్థమవుతుంది. ఆయన అనేవారు, మీకు ముఖానికి రాసుకున్నటువంటి పౌడర్ కూడా చెరగకుండా అంత శ్రమ లేకుండా మీకు మోక్షం రావాలని నేను కోరుకుంటున్నాను, అది కొంచెం అత్యాసే దురాసే కావచ్చు కానీ ఆ విధంగా కోరుకుంటున్నానన్నారు. ఆ ఒక్క మాట తలుచుకుంటే శరీరం కగురు పొడుస్తుంది. ఈ సందర్భంగా రమణ మహర్షి చెప్పేటటువంటి మాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంటుంది, అన్ని వేళల అంతటా నిండి ఉన్న సృష్టికర్త జీవులను వాళ్ళ ప్రేరణానుసారం నడిపిస్తూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా జరగంది జరగనే జరగదు, ఎవరు ఎంతగా అడ్డుపడినా జరిగేది జరగక మానదు. ఇది సత్యం, ఇది తథ్యం, అందుచేత మౌనమే శరణ్యం, మౌనమే శరణ్యం అని భగవాన్ చెబుతారు. ఈ ఒక్క మాట అర్థమైతే, ఈ ఒక్క మాట ఆచరణలో పెట్టగలిగితే మనకి ముక్తి అనేది వచ్చేస్తుంది. ఈ మాటలు అర్థమవుతుంటాయి కానీ ఆచరణలో తప్పటడుగులు వేస్తుంటాము. మాయ అనేది మనల్ని వెంటాడుతుంటుంది. ఈ ఒక్క మాట చాలు, రమణ మహర్షి తన అమ్మగారికి రాసినటువంటి మొదటి లోకానికి చేసినటువంటి మొదటి సందేశం ఈ మాట మన అమ్మగారికి రాసి ఇవ్వటం జరిగింది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట విని, మన చేతుల్లో అంతా ఉంది, సర్వస్వం ఉంది, ఏదైనా చేయగలుగుతాము, అంతా సర్వస్వం మనదే, అధికారం మనదే, ఏవైనా మన చేతుల్లోనే ఉందని చెప్పి భ్రమపడుతుంటామే, ఆ భ్రమలు తొలగించేటటువంటి మాట ఇది. నీ చేతిలో ఏమీ లేదు, అంతటా నిండి ఉన్నటువంటి సృష్టికర్త జీవులందరినీ వారి వారి ప్రారంభానుసారం ఆడిస్తుంటాడు, వాళ్ళ ప్రారంభానుసారం ఆడిస్తాడు, తోచినట్టుగా ఆడించడం కాదు, వాళ్ళ ప్రారంభానుసారం ఆడిస్తుంటాడు. గత జన్మల యొక్క కర్మ ఫలాల్ని బట్టి వాళ్ళ ప్రారంభానుసారం ఆడిస్తూ ఉంటాడు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా కూడా జరగకూడనిది జరగనే జరగదు, లోకమంత ఏకమైన ప్రయత్నించినా కూడా జరగకూడదు జరగదు, ఎవరు ఎంతగా అడ్డుపడినా కూడా జరగకూడదని, అది జరిగేది జరగక మానదు. ఇది సత్యం, ఇది తథ్యం, అంచేత మనం చేయగలిగిందేటేమీ లేదు, మౌనమే శరణ్యం. ఈ ఒక్క మాట పట్టుకుంటే అందరికీ ముక్తి అనేది వస్తుంది. ఈ మాట ఎంతగానో నచ్చుతుంది, భగవాన్ చెప్పినటువంటి ఈ మాట ఎంతగానో నచ్చుతుంది. ఈ దేహం ఉండగానే ముక్తి కలగాలని భగవాన్ అంటారు. అరుణాచల భౌతికమైన అగ్ని దేహాన్ని కాల్చి బూడిద చేయకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి నా జీవలక్షణాలను బూడిద చెయ్యి. దేహం మరణించిన తర్వాత కాల్చి బూడిద చేయటం కాదు, దేహం మరణించక ముందే నీ జ్ఞానం అనేటటువంటి అగ్నిని పంపించిన జీవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవలక్షణాలను బూడిద చెయ్యి. ఆ జీవలక్షణాలు బూడిద చేస్తే ఇంకా ముక్తే అని భగవత్ చెబుతారది. ఎంత అందమైనటువంటి మాటలు ఇవి, ఎంత తన్మయత్వాన్ని కలిగించేటటువంటి మాటలు ఇవి. ఈ మాటలు మన హృదయాంతరాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నాన్నగారు అందుకే చెబుతారు, ప్రపంచంలో ఏ వస్తువులోనూ సుఖం లేదు, అది నీ హృదయంలోనే ఉంది. హృదయంలో వెతికితే అది దొరికిస్తుంది. హృదయంలో కాకుండా ఎక్కడెక్కడో వెతుకుతావు, అంచేత నీకు అది లభించటం లేదు. ఉన్న చోట వెతికితే లభిస్తుంది, లేని చోట వెతికితే లభించదు. ఏ వస్తువులోనూ సుఖం లేదు, నీ హృదయంలో ఉంది. హృదయంలో వెతికితే అది లభిస్తుంది. అంటే మన తలంపులు ఎన్నో వస్తుంటాయి, భగవంతుడు సాక్షిగా ఉన్నాడు. ప్రతి తలంపుకి భగవంతుడు సాక్షిగా ఉన్నాడు. ఈ తలంపులో ఎన్నో చెడు తలంపులు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, ఎన్నో తలంపులు వస్తుంటాయి, అన్నిటికీ సాక్షీభూతంగా ఉన్నాడు. ఏ వస్తువుకైతే బంధం లేదో, ఆ వస్తువును తెలుసుకునే వరకు ఏదో బంధంలో పడుతూనే ఉంటాం మనం. అలాగే శరీరాలు వస్తుంటాయి, పోతుంటాయి. అసలు మన దేహభావన, నేను అనేటటువంటి భావన, దేహభావన ఉండబట్టే శరీరంతో తాదాప్యం లేకపోతే అసలు పొంగనేదే రాదు, దుఃఖం అనేది రాదు, సంతోషం అనేది రాదు. మనకు పొంగు లేదు, కృంగు అనేది లేదు, ఏది అవసరం లేదు. శరీరంతో తాదాప్యం పొందటం వల్లే ఇవన్నీ వస్తున్నాయి. మనకి మన ఈశ్వరుడు కంటే, భగవంతుడి కంటే, గురువు కంటే మన హితాన్ని, మన క్షేమాన్ని, మన శ్రేయస్సుని కోరేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు సృష్టిలో, ఎవరూ లేరు. మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి, ఒక్కోసారి ప్రతికూలంగానూ ఉండవచ్చు. మన మనస్సులో ఉద్రేకం లేకుండా కనుక సమస్థితులు ఉంటే, నిర్మలంగా ఉంటే, ఈశ్వరుని యొక్క దయకు మనం పాత్రులమవుతాం. భగవద్గీతలో కూడా గీతాచార్యులు అదే చెప్పారు. దుఃఖేశ్వన దిగ్నమనాహ సుఖేశు విగత స్పృహ వీత రాగభయ క్రోధ స్థితధీర్ము నిరుచ్చతి. దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవటం, సుఖం కలిగినప్పుడు పొంగిపోవటం కాకుండా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలని వాసుదేవుడు చెబుతారు. మనం అలా ఉండలేం. కొంతమందికి దుఃఖం కలిగితే ఊరంతా పంచిపెడతారు, సుఖం కలిగితే వాళ్ళే అనుభవిస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఇవి రెండు బంధాలే, ప్రతిబంధకాలే. రెండింటి మధ్యన మనం ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సమస్థితి అనేది ఎంచేతండి, ఏది నిలబడదు. మీ శరీరమే నిలబడదు. అటువంటిప్పుడు మీ శరీరంతో సంపాదించినటువంటి వస్తువులు నిలబడవు. ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఏదీ నిలబడదు శాశ్వతంగా. సుఖం వస్తుంది, పోతుంది, మరలా దుఃఖం వస్తుంది. అది దుఃఖం వస్తుంది, పోతుంది, మరలా సుఖం వస్తుంది, ఏది నిలబడదు. మనం ప్రపంచంలో ఉండే సమాచారాన్ని అంతా సేకరించి మన జ్ఞానం సంపాదించామని అజ్ఞానంలో ఉంటాం. అది జ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం ఒక్కటే జ్ఞానం. అది తప్పించి పొట్టకోటి కోసం చేసేటటువంటి, సంపాదించినటువంటి విషయ పరిజ్ఞానం జ్ఞానం కాదు. ఆ స్పృహ అనేది మనకి కలగాల. మనం సంతోషం కోసం, ఆనందం కోసం, శాంతి కోసం ఎవరి మీద, ఏ వస్తువుల మీద, ఏ వ్యక్తుల మీద ఆధారపడవద్దు. అలా ఆధారపడితే పరిణామక్రమంలో అది దుఃఖంగా మారిపోతుంది అని నాన్నగారు చెబుతారు. నిజంగా బ్రాహ్మీ స్థితి పొందినటువంటి వాళ్ళకి, సాధనాబలం ఉన్నటువంటి వాళ్ళకి బాహ్య ప్రదర్శనలతో పనే లేదు. బాహ్య ప్రదర్శనలతో మనం భగవంతుణ్ణి ఏమార్చలేము, వ్యక్తుల్ని ఏమార్చవచ్చేమో, కానీ బాహ్య క్రియలతోటి, బాహ్య ప్రక్రియలతోటి భగవంతుణ్ణి మనం ఏమార్చలేము. బ్రహ్మానుభవం పొందే వరకు కూడా ప్రతి మనిషిని దుఃఖం వెంటాడుతూనే ఉంటుందండి, దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. బ్రహ్మానుభవం పొందిన వాడికి అంతా ఆనందమే. నాన్నగారు చెబుతారు, సముద్రంలో ఎంత నీరుందో అంత ఆనందం కలుగుతుంది జ్ఞానికి అండి, అంటే బ్రహ్మానుభవం పొందిన తర్వాత. అసలు ఇదేంటంటే, గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం జాగ్రత్త అవస్థలో అనుభవించాలా? గాఢ నిద్రలో ఆనందంగా ఉంటాం, శరీరానికి దూరంగా ఉంటాం, విషయాలకు దూరంగా ఉంటాం, ఇంద్రియాలకు దూరంగా ఉంటాం, మనసుకు దూరంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పటికి ఎరుక ఉంది, కానీ ఆనందం అనేది దూరం అయిపోతున్నాం. కాబట్టి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ ఆనందం అయితే మనం అనుభవించామో, ఆ ఆనందాన్ని మనం ఎరుకలో ఉన్నప్పుడు అనుభవిస్తే అది శాశ్వతమైనటువంటి ఆనందం. అలా అనుభవాలు అలా రాకపోవడానికి కారణం ఏంటంటే, జాగ్రత్త అవస్థలో నీ మనస్సే కారణం అవుతుందండి, బయట వాళ్ళు కాదు. నీ మనస్సే అన్నిటికీ కారణం, బయట వాళ్ళని మనం భ్రమపడుతూ ఉంటాము. జీవితం అంతా కూడా ఏవో తలంపులతోటి, తలంపుల సమూహంతో, మనసు అంటేనే ఎన్నో తలంపుల సమూహం. ఈ తలంపులతోటి ఎవరైతే వీటి నుంచి ఎవరైతే విడుదల పొందుతారో వారే జ్ఞాని అవుతారు. మాయను జయించాలంటే భగవంతుడు అంటాడు, గీతాచార్యుడు అంటాడు, నా పాదాలను ఆశ్రయించిన వాడికి మాత్రమే మాయను జయించడం సాధ్యమవుతుందని అంటారు. మనం బయట వ్యక్తులతో కావచ్చు, సమాజంతో కావచ్చు, అనుబంధం అనేది అతి సర్వత్ర వర్జయ్యేత్తని పెద్దలు చెబుతారు. సమాజంతో అనుబంధం అతిగా ఉంటే లోకవాసన పెరిగిపోతుంది, అతి సర్వత్ర వర్జయ్యేత్తని పెద్దలు చెబుతారు. అతి ఏదైనా వంతదాయకమే, అతి స్నేహాలు కావచ్చు, అతి బంధాలు కావచ్చు, అతి అనుబంధాలు కావచ్చు, అతిగా ఏది చేసినా కూడా అది లోకవాసన పెరిగిపోతుంది. ఏది ఏమైనా ఈశ్వరుడికి తెలియకుండా మాత్రం సృష్టిలో ఏదీ జరగటం లేదు, అంతా కూడా ఈశ్వరుడి వల్లనే జరుగుతుంది, ఈశ్వరుడికి తెలిసే జరుగుతుంది. మనం వారికి తెలియకుండా జరుగుతుందని మనం అనుకుంటాము, భ్రమపడుతుంటాము. నాన్నగారు అనేవారు, ఎవరు ఎవరికి ఏమీ కారు, అందరూ ఏదేదో అవుతారని అనుకుంటాము. ఆ సందర్భాన్ని బట్టి అవన్నీ మారుతుంటాయి, ప్రేమలు మారుతుంటాయి, వాత్సల్య అనుబంధాలు మారుతుంటాయి. ప్రపంచంలో ఉండే సంబంధాలన్నీ కూడా మానవ సంబంధాలే, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే, స్వార్థపరమైనటువంటి సంబంధాలే. చేతన ఎవరు ఎవరికి ఏమీ కారు అని నాన్నగారు పదే పదే చెప్పేవారు. జరిగేదంతా కూడా ఈశ్వర సంకల్పమే, మన సంకల్పాన్ని బట్టి ఏమీ జరగదు. మనం సంపాదించవలసిందంతా కూడా మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం సంపాదించి ఆత్మ సంపాదన చెయ్యాలి. అంతకంటే సాధించవలసింది సృష్టిలో వేరే పనులు ఏమి లేవు. మన అహంకారం తగ్గించుకుంటే, అహంకారం అంటే గర్వం అని కాదు, దేహభావన తగ్గించుకుంటే అజ్ఞానం తగ్గుతుంది, అజ్ఞానం తగ్గితే అలజడి తగ్గుతుంది, శాంతి కలుగుతుంది, అశాంతి తగ్గుతుంది. మన కర్మ ఫలితం వస్తుంది, ఎన్నో పనులు చేస్తాము, కర్మలు చేస్తాము, ఫలితాన్ని భగవద్గీతలో చెబుతాడు కర్మ ఫలాన్ని ఆశించవద్దని. కర్మఫలం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు దాంతో తాదాప్యం చెందకుండా ఉంటే చాలు, అదే సాధన. మనకి ప్రధానంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లాలంటే అభ్యాసం ఒకటి, వైరాగ్యం, ఈ రెండు ప్రధానం. అభ్యాస వైరాగ్యాలే, ఈ రెండు లేకుండా జ్ఞానం కలగదు. వైరాగ్యం వల్లనేమో మనస్సు అంతర్ముఖం అవుతుంది, ఆ అంతర్ముఖమైనటువంటి మనస్సుని హృదయంలో మనం నిలబెట్టి ఉంచటానికేమో ఆ ప్రాక్టీస్ అభ్యాసం ఉపయోగపడుతుంది. అభ్యాస వైరాగ్యాలు ఈ రెండూ కూడా అత్యంత ప్రధానమైనటువంటి. వైరాగ్యం అంటే వివేకంతో కూడినటువంటి వైరాగ్యం కలగాల, ఏదో కోపం వచ్చినప్పుడు కలిగేటటువంటి తాత్కాలికమైనటువంటి వైరాగ్యం కాదు. ప్రసూతి వైరాగ్యము నో శ్మశాన వైరాగ్యం అలాంటిది కాదు. వివేకంతో కూడినటువంటి వైరాగ్యం మనకి కలిగినప్పుడు ఆధ్యాత్మికంగా ఎంతో పైకి ఎదిగినట్టు. అలాగే మమకారాన్ని కూడా జయించాలి. ఈ రెండు అత్యంత క్లిష్టమైనటువంటివి. వైరాగ్యం లేకుండా మాత్రం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు. వైరాగ్యం కూడా సంపదతో సమానం, అత్యంత విలువైనటువంటి సంపద. అది కోరి తెచ్చుకునేది కాదు. అభ్యాసం, వైరాగ్యం రెండూ కూడా అత్యంత ప్రధానమైనటువంటివి మన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి. నాన్నగారు అనేవారు, నదీ ప్రవాహం సముద్రంలో ఆగకుండా రాళ్ళు, గుట్టలు, రప్పలు, ముళ్ళ పొదలు ఇవన్నీ దాటుకుంటూ ప్రియమైనటువంటి వాటితో సంబంధం లేకుండా అలా ముందుకి సాగిపోయి సముద్రంలో ఎలా అయితే కలుస్తుందో, అలాగే మన ఆలోచన ప్రవాహం కూడా హృదయం వైపే ఉండాలి, బ్రహ్మం వైపు మాత్రమే ఉండాలి, ఎక్కడ ఆగకుండా అని చెప్పేసి అంటారు. హృదయ సౌందర్యం చాలా అత్యంత ప్రధానమైనటువంటి. హృదయ సౌందర్యం లేకుండా మాత్రం హృదయంలో ఉన్నటువంటి వస్తువు మనకి ఎరుకలోకి రాదు. అంతఃకరణ శుద్ధి అనేది కలగాల. హృదయ సౌందర్యం లేకుండా మాత్రం హృదయంలో ఉన్నటువంటి ఆత్మ, హృదయంలో ఉండేటటువంటి గురువు మనకి ఎరుకలోకి రారు. మన భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి. ప్రేమ కలగటం వల్ల భక్తి కలుగుతూ, భక్తి లేకపోతే ఆయన తెలుసుకోవాలనేటటువంటి కాంక్ష కూడా మనకి కలగదు. మన జ్ఞాని చెప్పే ప్రతి మాట కూడా మనకి అనుగ్రహం, ఒక ప్రసాదం కింద మనం భావించాలి. జీవ లక్షణాలు దాటకుండా మాత్రం నీకు ఆత్మజ్ఞానం మాత్రం కలుగదు ఎట్టి పరిస్థితుల్లో. ఏ మార్గంలో అయినా ప్రయాణం చేయొచ్చు, దేహము నేననేటటువంటి భావన, దేహంతో తాదాప్యం పొందటం అనేది మనకుండా మాత్రం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటం అనేది సాధ్యం కాదు. అయితే మనకి ఆ నిజమైనటువంటి ఆనందం ఇప్పుడు మన హృదయంలోనే ఉంది. కొత్తగా ఆనందం అనేది సంపాదించేది కాదు, అది ఉంది అనే విషయం మనకి జ్ఞానికి తెలుస్తోంది, మనకి తెలియటం లేదు. అంటే తెలియకపోవడానికి ఈ పొరలన్నీ మనకు అడ్డు వస్తున్నాయి. మరణం లేనటువంటి వస్తువు ఒకటి మన హృదయంలో ఉంది, అదే మన గమ్యం కావాలనేటటువంటి విషయం మనకి తెలియాలి. Thank you. అంత మౌనంలోనే ఎక్కువ శాంతి అనేది ఉంటుంది. దక్షిణామూర్తి మౌనం, దక్షిణామూర్తి బోధ అంతా కూడా మౌనమే. ఆ మౌనంలోనే మనకు శాంతి అనేది ఉంది. మాటల కంటే కూడా మౌనంలోనే ఎక్కువ శాంతి అనేది మనకు కలుగుతుంది. అది ఎన్నో విధాలుగా మన నిరంతరం కూడా ఈ మార్గంలో మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అనేది ఉంది. సంసారంలోనే ఉంటూ, అంటే సంసారం అంటే ఏమీ లేదు, 10 మందిలో ఉన్నా కూడా మనం ప్రశాంతంగా ఉంటే, మనం మౌనంగా ఉంటే కనుక అది సన్యాసం కిందనే, ఏకాంతం కిందనే లెక్కలోకి వస్తుంది. ఒంటరిగా ఉన్నా కూడా ఎన్నో ఆలోచనలతో ఉంటే అది ఏకాంతం కాదు. 10 మందిలో ఉన్నా కూడా ఏకాంతాన్ని మనం అలవర్చుకోవాలి. అది ఒక రోజులో లభించేది కూడా కాదు. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసం కూడా కాదు. ఏవైతే విషయ వాంఛలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టడం, ఏవైతే మళ్ళీ వెంటాడుతున్నాయి అజ్ఞానం అవన్నీ విడిచిపెట్టడం, అదే సన్యాసం అవుతుంది. కానీ కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అది సన్యాసించినట్టు కూడా కాదు. అరుణాచలంలో మనం ఎన్నో విధాలైనటువంటి అనుభూతుల్ని మనం రమణాశ్రమంలోని పొందాము. నాన్నగారి ఆశ్రమంలోని నాన్నగారు ఎన్నో సంవత్సరాలు అక్కడ కార్తీక మాసంలో కృత్తిక పౌర్ణమికి అక్కడ దీపోత్సవంలో అక్కడ హాజరు కావటం, భక్తుల సమక్షంలో ఆ అనుభూతులే వేరుగా ఉండేవి. ఎంతోమంది శిష్యులు నాన్నగారితోటి ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించి ఎన్నో పదిలమైనటువంటి అనుభూతుల్ని పొందారు. ఏమాత్రం పరిజ్ఞానం, ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానం మనకి లేకపోయినా కూడా నాన్నగారి సమక్షంలో ఎన్నో ఓనమాలవి మనం నేర్చుకున్నాం. ఆధ్యాత్మిక పరమైనటువంటి కొంత ప్రగతిని సాధించడానికి నాన్నగారి యొక్క అనుగ్రహమే కారణం. ఆధ్యాత్మికంగా ఎలాంటి అవగాహన లేకపోయినా కూడా వేలాది మంది భక్తులకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని ఆయన అందించారు. మన హృదయవాసిగా ఉన్నారు. ఆయన సమక్షంలో మనం అనుభవించినటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా ప్రబలంగానే ఉంటాయి. హృదయవాసిగా ఆయన ఎప్పటికప్పుడు మన అందరినీ ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. అయితే ఆయన జిన్నూరు అవి సందర్శించినప్పుడు నాన్నగారి సమక్షంలో ఆ ప్రేమ, ఆ అనుభూతులు, ఆ ఆప్యాయత, ఆ వాత్సల్యం అది మాటల్లో మనం వ్యక్తం చేయలేనటువంటివి, అవ్యక్తంగా ఉంటాయి. అంత చల్లని చూపుతోటి, అంత ప్రేమతోటి, అంత ఆత్మీయతతోటి కష్టసుఖాల్ని తెలుసుకొని ఆశీస్సులు అందిస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఆ శాంతిని మనకి అందరికీ, ఆ శాంతిని మనందరిపైన వర్షించారు. ఎంతోమంది భక్తులు అందరూ కూడా ఎంతో సాధన చేసి ప్రతి వారం కూడా 3 సంవత్సరాల నుంచి ప్రతి వారం కూడా ఆదివారం సత్సంగాల్ని నిర్విఘ్నంగా, నిరాటంకంగా నిర్వహించటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారు భక్తుల యొక్క మాటలు వింటుంటే ఎంత సాధనలో ముందుకు వెళ్ళారు, ఎంత ఆచరణలో ముందుకు వెళ్ళారు, ఎంత అనుభవాల్ని రంగరించి జీవిత అనుభవాల్ని, పాఠాలని వాళ్ళు చెబుతున్నారని ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా నాన్నగారు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఒకసారి ఆయనకి వాళ్ళ నానమ్మ గారు పాపయమ్మ గారు యొక్క భక్తి భావన నాన్నగారికి కూడా ఆ విధంగా రావటం అనేది ఆవిడ యొక్క ఆశీస్సులు, పాపయ్యమ్మ గారి యొక్క ఆశీస్సులు ఆ విధంగా ప్రవహించడం అనేది కూడా కలగటం కూడా జరిగింది. ఒక సందర్భంలో నాన్నగారు వ్యక్తం చేశారు, ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు పాపయ్యమ్మ గారు నాన్నగారి యొక్క నానమ్మ గారు పాపయ్యమ్మ గారి యొక్క స్నేహితురాలు ఒక ఆవిడ నాన్నగారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగిందట. అప్పుడు ఆయన ఎంతో ఒక్కసారిగా ఆనందాన్ని వ్యక్తం చేసి మీరు మా నాయనమ్మ గారి గురించి, మా నాయనమ్మ గారిని చూసిన కళ్ళను నేను చూస్తున్నాను, చూడండి ఎంత చక్కటి మాట విని. నాయనమ్మ స్నేహితురాలు గారిని చూసినప్పుడు నాన్నగారు వ్యక్తం చేసినటువంటి మాటలు, మా నాయనమ్మ గారిని నేను చూడలేకపోయాను, మా నాయనమ్మ గారి స్నేహితురాలా మీరు, మా నాయనమ్మ గారిని చూసినటువంటి కళ్ళను నేను చూస్తున్నాను అని ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసి తలడిల్లటం అనేది జరిగింది. అప్పుడు మా నాయనమ్మ గారు ఏమన్నారు, మా గురించి ఏమనుకున్నారని నాన్నగారు అడిగారట. అంటే ఆ వాత్సల్యం చూడండి. ఆ రోజు పాపయ్యమ్మ గారు జీవించి ఉండుంటే ఈరోజు మిమ్మల్ని చూసి తన మనవుడే ఎందరికో దిక్కయ్యాడని తెలుసుకుని పొంగిపోయేది ఆవిడ. మీ నాయనమ్మ గారైన పాపయ్యమ్మ గారి రక్తం మాలో ప్రవహించడం వలన ఈరోజు నేను ఆరో మాటలు చెబుతున్నానని నాన్నగారు అన్నారట. అంటే ఆ విధంగా పాపయ్యమ్మ గారి యొక్క భక్తి, ఆ విధమైనటువంటి ఇది ఆశీస్సులు ఆ కుటుంబానికి. తర్వాత అక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా పాపయ్యమ్మ గారు పుట్టింటికి వెళ్ళే పరిస్థితుల్లో ఎంతో దుఃఖపడుతూ తులసికోట దగ్గర నమస్కారం చేసుకుని ఈ కుటుంబం మగదిక్కు లేకుండా అయ్యింది, ఇలా ఎంతమంది ఇక్కడికి వచ్చి కలకల్లాడుతూ ఉంటుందో కదా అని చెప్పేసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నానని నమస్కారం చేసుకుని పుట్టింటికి వెళ్ళారట. అవి చదువుతుంటే కన్నీళ్ళు వచ్చినాయి. అలాంటి కష్టంలో ఇది ఉండి ఎప్పుడూ కూడా భక్తి భావం వదిలిపెట్టకుండా తులసి కోటనికి నమస్కారం చేసుకుని ఈ ఇల్లు కలకల్లాడాలి, ఈ విధంగా ఈ కుటుంబం ఈ విధంగా జరిగిందని ఆవిడ బాధపడితే, తర్వాత చివరికి లోకానికి ఆయనే దిక్కయ్యారు నాన్నగారు. కలకలలాడుతూ వేల మంది అక్కడ ఆ ఇంటిని సందర్శించి అరుగు మీద కూర్చొని ఇవన్నీ ఒక దివ్యక్షేత్రంగా అది మారింది. అంటే ఆ కుటుంబంలోనే ఆ భక్తి భావన వాళ్ళ నానమ్మ గారి ద్వారాని, తర్వాత అమ్మమ్మ గారి ద్వారా తీర్థయాత్రలకు అవి వెళ్ళటం, ఆ విధమైనటువంటి భక్తి భావనతోటి నాన్నగారు ఎంతోమందికి దిశా నిర్దేశం అవి చేసి లోకానికే దిక్కుగా ఆయన సద్గురువుగా నాన్నగారుగా ఆ విధంగా ఈ రావటం మనందరి యొక్క హృదయాలలో నాన్నగారు సుస్థిరమైనటువంటి హృదయవాసిగా ఉండటం మనందరినీ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ చల్లని ఆశీస్సులు అవి అందించటం జరుగుతోంది. అయితే ఈ రమణ క్షేత్రంలో కానీ జిన్నూరులో కానీ జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నాన్నగారు భౌతికంగా లేకపోయినా కూడా మానసికంగా మనకి అదే విధమైనటువంటి సన్నిహితంగానే ఉన్నారు. అది ఎన్నో విధాలుగా ఆ క్షేత్రం అభివృద్ధి చెందుతూ మనందరికీ కూడా అదే విధమైనటువంటి శాంతిని, నాన్నగారి దివ్య సన్నిధిలో మనం ఏ శాంతిని, ఏ ఆనందాన్ని, ఏ సంతోషాన్ని, ఏ ప్రేమని, ఏ వాత్సల్యాన్ని మనమైతే చవిచూసామో అవన్నీ కూడా మన హృదయాలలో ఎప్పుడూ కూడా అలాగే నిలబడే ఉన్నాయి. అది అజరామరమైనటువంటి ప్రేమ. చేతంటే శిష్యులకి అంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి గురువులను ఎక్కడ కూడా మనం చూడబోము. అంత ప్రాధాన్యత, అంత ప్రేమ, అంత వాత్సల్యం శిష్యులకి అగ్ర తాంబూలం ఇచ్చేటటువంటి గురువులను ఎక్కడా కూడా మనం చూడబోము. వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నింటిలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటూ ఎన్నో విధాలుగా ఆయన దిశా నిర్దేశం చేస్తూ కూడా అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం దిశానిర్దేశం చేస్తూ ఆయన ఎన్నో విధాలుగా మన అందరినీ ఆదరించి ఒక కుటుంబ సభ్యులుగా మన అందరినీ కూడా భావించి ఎన్నో విధాలుగా వాత్సల్యాన్ని మమకారాన్ని చూపిస్తూనే అలాంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని, శాంతిని, సుఖాన్ని, సంతోషాన్ని ఎన్నో సంవత్సరాల పాటు ఆయన అందించారు. ఇప్పుడు కూడా హృదయవాసిగా మనందరికీ అదే విధమైనటువంటి దిశా నిర్దేశాన్ని మనకు అందిస్తున్నారు. ఈ జ్ఞాన పరంపర నిరంతరంగా కొనసాగటానికి ఈ కృషి చేస్తున్నటువంటి అందరు భక్తులకి పాదాభివందనాలు అవి తెలియజేసుకుంటున్నాను. అది నిరంతర ప్రక్రియగా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించటం అనేది, ఈ జ్ఞాన ప్రవాహం అనేది ఆ విధంగా ప్రవహించటానికి కృషి చేస్తున్నటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా డాక్టర్ ఉష గారికి, గ్రీష్మ గారికి, ఇతర భక్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకంటే ఎక్కువ అనుభవం అవి లేకపోయినా పరిమితమైనటువంటి పరిజ్ఞానంతో ఉన్నా కూడా ఏదో నాన్నగారి యొక్క ఈ స్మృతుల్ని ఒకసారి నెమరు వేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి డాక్టర్ ఉష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ పెద్దరాజు గారు, చాలా వండర్ఫుల్గా చెప్పారండి. అంటే నాన్నగారు అంటూ ఉండేవారు, అంటే సబ్జెక్ట్ తెలియడం ఒక ఎత్తు, ఎక్స్ప్రెస్ చేయడం ఒక ఎత్తు, కొంతమందికి అనుభవం ఉన్నా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఆరేటర్స్ అనుభవం లేకపోయినా బాగా చెప్పగలరు అలా. సో మనం జడ్జ్ చేయలేమండి, అంటే ఇన్నర్ స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయగలమా లేదా అనే దాంతో మనం అంచనా వేయలేము. సో మీకు మీ హృదయం విశాలంగా ఉండి, ధర్మంగా ఉండి, మీ ధర్మ కార్యక్రమాలు, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు చేసిన వర్క్ రూపంలో అది మాకు కనపడింది. అది నాన్నగారు అనేవారు అందరూ ఆరేటర్స్ అవ్వలేరు. సో కేవలం బాగా సత్సంగాలు చెప్పడం అనో లేకపోతే బాగా షేర్ చేసుకుంటున్నామనో గొప్పవాళ్ళం అని కాదు పెద్దరాజు గారు, అంటే లోపల, అందుకే నాన్నగారు అంటూ ఉండేవారు కదా, వాట్ ది పర్సన్ ఈజ్, అంటే బయట కనిపించే వ్యక్తి ఏంటనేది కాదు, కానీ ఇన్నర్గా ఆ మనిషి ఏంటి అనేది భగవంతుడు చూస్తాడు. మీరు ఇందాకే మీ సత్సంగం రూపంలో ఆల్రెడీ చెప్పారు, సత్సంగంలో ఇలా ఒక మాట అన్నారు మీరు ఏమనంటే, భగవంతుడు బాహ్యమైన ప్రక్రియలకి, బాహ్యమైన వాటికి లొంగడు అని. సో మన హృదయ సౌందర్యానికి మాత్రమే ఆయన లొంగుతాడు. ఆ హృదయ సౌందర్యం ఉన్న వాళ్ళందరూ ధన్యులు, అందులో మీరు కూడా ఒక ఆయన పెద్దరాజు గారు. సో ఎక్కువ తక్కువ అనేది బాహ్యంగా మనం కొలిసేది కానే కాదు, అది ఇలా మీరు మాట్లాడడం మీ హ్యూమిలిటీ, అందుకే ఫస్టే చెప్పాను చాలా హంబుల్ డివోటీ అని. సో మీరు ఏ విధంగా మాకు ఇన్స్పిరేషన్ అంటే, పెద్దరాజు గారు మనం ఏం మాట్లాడాలి సత్సంగంలో అనే దానికన్నా కూడా లోపల వాట్ యు ఆర్ అండ్ వాట్ అంటే మీ ద్వారా జరిగిన వర్క్ చూస్తున్న భక్తులకి అది తెలుసు, అంటే ఎంత హృదయ సౌందర్యం ఉంటే మీరు నాన్నగారి గురించి రచనలో అలా రాయగలిగారు నెంబర్ వన్, మీ వర్క్ లో అది ఎలా చూపించగలిగారు నెంబర్ టూ, అవి భక్తులందరం చూసాము, ఫీల్ అయ్యాము. సో మేబీ అందరం ఓరేటర్స్ కాకపోవచ్చు, మనం అందరికి మాట్లాడేది అది గిఫ్ట్ కదా, మళ్ళీ దట్స్ అ గిఫ్ట్ దట్ గాడ్ గివ్స్ ఆల్ ఆఫ్ అదే టు ఫ్యూ పీపుల్, నాట్ ఆల్, టు ఫ్యూ పీపుల్. సో అందరూ గొప్ప, అందరూ మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు భక్తులు మీరన్నట్టు చాలా, అంటే నాన్నగారి దగ్గరకు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ వాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్ గా జరిగింది పెద్దరాజు గారు. అది నాన్నగారు ఎంత వర్క్ చేసినా ఆయన స్క్రీన్ మీద ఎప్పుడు కనపడేవారు కాదు, ఆయనకు సంబంధం లేనట్టే ఉండేవారు. భగవాను అలాగే ఉండేవారు, మహాత్ములు అందరూ అలాగే ఉండేవారు. అలా మనం జీవించాలని వాళ్ళు జీవించి చూపించారు. సో మనం వాళ్ళ ఆదర్శంగా తీసుకుని, ఎస్పెషలీ ఆచరించే మిమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకుని, మేమందరం కూడా అంటే వ్యక్తి కనపడకుండా, మా రూపనామాలు కనపడకుండా ఆయన వర్క్ చేసే అవకాశం ఇంకా ఇంకా వచ్చి, అది ఆయన తప్ప మనం లేని స్థితికి మనం ఈ వర్క్ ద్వారా ఎదగాలని ఆశిస్తూ కోరుకుంటూ, శివరాత్రి సందర్భంగా చాలా బాగా చెప్పారు పెద్దరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ కూడా మేము అనుకుంటే మొదలైంది కాదు, మేము అనుకుంటే కంటిన్యూ అవుతున్నది కాదు. యా, ఎంతో కొంత మన కృషి ఉన్నా అనుగ్రహం లేకుండా ఇది జరగదు అని నాన్నగారు చెప్తారు కదా. మన సంకల్పం ఉన్నా ఈశ్వర సంకల్పం లేకపోతే అది జరగదు. సో ఈశ్వర సంకల్పమే మా సంకల్పం అవ్వాలి అని గ్రీష్మ నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నాన్నగారు విల్ ఏదైతే అదే మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. నాన్నగారికి విల్కి భిన్నంగా మనం ఆలోచించకూడదు, ప్రవర్తించకూడదు అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. సో అది గురువు గారు చాలా అద్భుతంగా, ఐ మీన్ వి ఫీల్ హిస్ గ్రేస్ ఎట్ ఎవ్రీ స్టెప్ అండి. అది ఆయన అనుగ్రహం మాకు ప్రతి అడుగున కనిపిస్తూ మమ్మల్ని తడుపుతూనే ఈ ప్రాసెస్ చేస్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది పెద్దరాజు గారు. ఐ మీన్ భక్తుల షేరింగ్ కూడా కేవలం అంటే ప్లాట్ఫామ్ అనేది అందరు భక్తులకి ఓపెన్ ప్లాట్ఫామ్, ఈక్వల్ గా ఉంటుంది. అందరూ కూడా వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నారు ఓపెన్ గా అండ్ ఆనెస్ట్ గా. ఐ మీన్ వాళ్ళ వాళ్ళ బలహీనత మీద అన్నారు చూడండి ఇందాక, స్తుతే కాకుండా వాళ్ళ బలహీనతలు కూడా రాశారు అందులో అని. అలా భక్తులందరూ వాళ్ళ బలహీనతలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, నాన్నగారి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి పొందిన అభివృద్ధి భౌతిక జీవితంలోనే కాదు, మానసిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, అన్ని విధాలుగా యాజ్ అ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ నాన్నగారు రెండో కంటికి తెలియకుండా, ఆయన చేస్తున్నట్టు ఎదుటివాడికి తెలియకుండా ఎలా మార్పు తీసుకొచ్చారనేది భక్తులందరికీ అనుభవం అండి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు అదే చెప్తూ ఉంటాను, అందరూ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కానీ కొంత ట్రై చేసి ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే మొదలు పెట్టాక అదే వస్తుంది, అది భగవంతుగా యూనో లైక్ పుష్ ఇస్తాడు మనకి. సో డోంట్ స్టెప్ బ్యాక్, అందరూ ముందుకు వచ్చి మాట్లాడితే చాలా మంది కొత్త వాళ్ళు కూడా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ మార్గంలో నడిచే వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, కొత్తగా నాన్నగారు పరిచయం అయిన వాళ్ళకి నాన్నగారు ఏం చెప్పారు, ఆయన వల్ల ఈ భక్తులు ఏం పొందారు, అసలు వీళ్ళ జీవితాలు ఎలా మారి అనుకునే వాళ్ళకి ఈ మీరన్నట్టు ఈ సత్సంగాలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాయట. మేము అందరూ చెప్తే విని కంటిన్యూ చేద్దామని అంటే వాళ్ళ ప్రోత్సాహమే ఈ కంటిన్యూషన్ కి కూడా ఎంతో కొంత కారణం అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. విషయాలంటే శివరాత్రి అయిపోయినా కూడా మనం ప్రతిరోజు శివరాత్రి మనకి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పెద్దరాజు గారు.
అండ్
మళ్ళీ మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడతారని ఆశిస్తూ ముగిద్దామండి. ఓం శ్రీ నాన్న, యా యా, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.